యాదములనే చెట్టుకి కాసిన పళ్ళు ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల్లో ఉన్న రసం భగవద్గీత. అంటే భగవద్గీతను ఇంటికాడు ఎవరింటికాడున్నా నాలుగు వేదాలు ఉన్నట్టే. పైగా ఆ ఉపనిషత్తులన్నీ ఋషుల అభిప్రాయాలు. ఋషులు శృతి అంటారు. ఋషులు మనస్తోడు ఆలోచించి రాసినవి కాదు. వాళ్ళు తపస్సులు ఉండగా శ్రవణం చేసినవి రికార్డు చేశారు. అది వేదం. అది ఆ వేదం అనే చెట్టుకి కాసిన ఫలాలు ఉపనిషత్తులు. ఆ పండ్ల యొక్క రసం, ఆ రసం తీసి భగవద్గీత కింద భగవంతుడు మనకి భగవద్గీత రూపంలో అందించాడు ఈశ్వరుడు నారాయణుడు. మనకు అంతర్యాముగా ఉన్నవాడు నారాయణుడు. ఆ నారాయణుడే కృష్ణుడిగా అవతరించి భగవద్గీతను మనకు ఉపదేశించాడు. భక్తి యోగం, ధ్యాన యోగం, జ్ఞాన, ఇవన్నీ యోగాలు. నాలుగు యోగాలు వస్తాయి గీతలో. యోగం అంటే ఉపాయము. యోగం అంటే ఏంటి? ఉపాయము. యోగం అంటే ఉపాయము. అంటే భక్తి మార్గంలో కానీ, జ్ఞాన మార్గంలో కానీ, కర్మ మార్గంలో కానీ ప్రయాణం చేసి భగవంతుడిలో ఐక్యం అవటానికి అది ఒక ఉపాయము. భక్తి ఒక ఉపాయము, కర్మ ఒక ఉపయోగం, జ్ఞానం ఒకటి, ధ్యానం ఒకటి. ఇవన్నీ ఉపాయాలు. ఎందుకు? భగవంతుడిలో ఐక్యం అవటం కోసం. హైదరాబాద్లో మీ పుస్తకం ఆవిష్కరణలో చెప్పింది ముఖ్యమైన విషయం ఏంటంటే, కామక్రోధ వియుక్తానాం యతీనాం యథశేతసాం. ఇక్కడ ఉంటుంది ఆ శ్లోకం. కామక్రోధ వియుక్తానాం యతీనాం యథశేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మానాం. కామక్రోధ వియుక్తానాం యతీనాం యథశేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మానాం. ఈ శ్లోకం సెంటర్గా పెట్టుకుని హైదరాబాద్లో ప్రవచనం చేశారు. సరసానంగా వైష్ణవులు ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ పుణ్యకార్యాలు చేసుకోండి, చనిపోయిన తర్వాత వైకుంఠానికి వెళతారు, అక్కడ మీరు సుఖాన్ని అనుభవించవచ్చని చెప్తారు. ఎవరో నిలువుబెట్లు పెట్టుకున్న వాళ్ళు అందరూ అడ్డం బొట్టు నిలువుబెట్టు పెట్టుకున్న వాళ్ళు శివ విష్ణు భక్తులు, అడ్డం బొట్లు పెట్టుకున్న వాళ్ళు శివభక్తులు. ఆ శివభక్తులు ఏమంటారంటే, మీరు ఇక్కడ పుణ్యాలు చేసుకోండి, చచ్చిపోయాక కైలాసం వెళతారు, అక్కడ సుఖాలు అనుభవించవచ్చాను. ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడంటే, మీకు చనిపోయాక ప్రయాణాలు వద్దంటున్నారు. ఈ సుఖాల కోసం, సంతోషాల కోసం చనిపోయాక ప్రయాణాలు వద్దు. ఒకవేళ మీరు ఎక్కడనికే వైకుంఠానికి వెళ్తే ఎంతకాలం ఉంటారు, కైలాసానికి వెళ్తే ఎంతకాలం ఉంటారు, మళ్ళీ తిరిగి ఈ ప్లానెట్ మీదకి, భూమి మీదకి సిద్ధం అవ్వాలి. మీకు ప్రయాణాలు వద్దు, గోయింగ్ వద్దు, కమింగ్ వద్దు. మీకు కామక్రోధ వియుక్తానాం, ఇక్కడ భగవంతుడు చెప్పేది అంటే, కామం యొక్క వేగం, క్రోధం యొక్క వేగం, ఉదరం యొక్క వేగం. ఉదరం అంటే పొట్ట. ఆ పొట్ట వేగం ఉందని ఊరికే తినేయకూడదు. కొంతమంది ఆకలి లేకపోయినా తినేస్తారు. అంటే తిండికాడు బహు జాగ్రత్తగా ఉండాలి. ఉదర యాగం తగ్గించుకోమంటున్నాడు ఇక్కడ స్వామి. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, సుఖాన్ని ఎక్కడికి పొందుతారు? కామం యొక్క వేగం, క్రోధం యొక్క వేగం, ఉదరం యొక్క వేగం, తర్వాత మనోవేగం. అంటే మనస్సు మీరు చెప్పినట్టు వినాలి, కానీ మనస్సు చెప్పినట్టు మీరు వినకూడదు. మీరు చెప్పినట్టు మనస్సు వినాలి, మనస్సు చెప్పినట్టు మీరు వినకూడదు. మనస్సు అంటే కోచ్ ఏది, ఆ కోచ్ గంతులు వేస్తూ ఉంటుంది, దాన్ని కూడా మీరు వెళ్ళకండి. మనస్సు ఎక్కడికి వెళ్తుందంటే అక్కడ కూడా వెళ్ళకండి, మీ శరీరానికి పంపకండి, మళ్ళీ తిరిగి మనస్సు వెనక్కి వచ్చేస్తుంది. అందుచేత ఈ వేగాలు తగ్గించుకోండి. మనోవేగం, ఉదరవేగం, కామవేగం, క్రోధ వేగం, ఈ వేగాలు నెమ్మదిగా తగ్గించుకుంటూ రండి. ఈ వేగాలు తగ్గించుకోవడానికి మంత్రం, యంత్రం, తంత్రం. ఈ వేగాలు తగ్గించుకోవడానికి మన వాళ్ళు పూర్వీకులు ఏం చెప్పారు? మంత్రం, తంత్రం. అంటే మీరు ఏదో భగవంతుడి నామాన్ని తీసుకుని మీరు అలా జపిస్తూ అంటే, ఒంటరిగా ఉండి జపిస్తూ అంటే, ఏకాంతంగా ఉండి జపిస్తూ అంటే మనోవేగం తగ్గుతుంది, ఉదర వేగం తగ్గుతుంది, కోపం యొక్క వేగం తగ్గుతుంది, కోరిక యొక్క వేగం తగ్గుతుంది. ఏంటి మంత్రాన్ని జపించడం వల్ల అంటే, మంత్రం జపించడం వల్ల మనం పవిత్రులు అవుతాం. తర్వాత యంత్రం అంటే శ్రీచక్ర పూజలు అవి చేస్తారు. శ్రీచక్ర పూజలు కూడా అవి మనస్సు యొక్క నిగ్రహానికై చేస్తారు. శ్రీచక్ర పూజలు మనోనిగ్రహానికి. ఆ తంత్రం అంటే ఏంటంటే, సర్వసాధారణంగా మన మనస్సు ప్రపంచం మీదకి వెళ్ళిపోతుంది. రామకృష్ణ పరమహంస ఎక్కువ ఆచరించాడు. సర్వసాధారణంగా మన మనస్సు, ఇంద్రియాలు ప్రపంచం మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ ప్రపంచం మీదకి వెళ్ళి ఈ దేహభావన, లోకభావన ఉన్న వాళ్ళకి శరీరాలు వచ్చి తీరుతాయి. అవి జ్ఞాపకం ఉంచుకోండి. అంటే ఇప్పుడు మనం అందరం ఈ చక్రంలోంచి బయటికి రావాలి. ఆ చక్రం ఏంటి? మరణించడం, జన్మించడం, జన్మించడం, మరణించడం, ఇది చక్రం. ఇందులోంచి బయటికి రావాలి. ఇందులోంచి బయటికి రావాలంటే మన మనస్సుని, ఇంద్రియాలని లోకం వైపుకి వేగంగా వెళతా అంటే వాటిని మళ్ళించి భగవంతుడి వైపుకి అటు నుంచి వెనక్కి తిప్పి ఈ వేగాన్ని భగవంతుడి వైపుకి మళ్ళించడం తంత్రం. అంటే సరసాలుగా మన ఇంద్రియాలు లోకం మీదకి వెళ్ళిపోతూ ఉంటే మనస్సు లోకం మీదకి వెళ్ళిపోతుంది. అందరికీ లోకం కూడానే కదా, అందరికీ లోకవాసనే. లోకవాసన, దేహవాసన, ఈ రెండే ఎక్కువ, లోకవాసన, దేహవాసన. అంటే ఈ లోకవాసనలోంచి, దేహవాసనలోంచి మనస్సును తప్పించి, ఇంద్రియాలను తప్పించి భగవంతుడి వైపుకి మళ్ళించడానికి తంత్రం పెట్టారు. ఇది ఈ తంత్రాన్ని రామకృష్ణ పరమహంస గారు బాగా ఆచరించి సక్సెస్ అయ్యారు. ఈ మంత్రము, యంత్రము, తంత్రములో భాగాలు. మంత్రము, యంత్రము, తంత్రము ఇవన్నీ ఈ ఎందులో భాగాలు? ఈ తంత్రంలో భాగాలు. తంత్రంలోకి మంత్రం వస్తుంది, యంత్రం వస్తుంది. అంటే ఏకాంతంగా కూర్చుని, మీకు ఏకాంతం ఇష్టం ఉండాలి. కొంత రోజు గంట సేపు మన ఇంటికాడ ఏకాంతంగా కూర్చోవాలి. ఏకాంతంగా కూర్చుని అంటే కొంతమంది చెప్తారు పూర్వజన్మల్లో ఏకాంతం, ఏకాంత వాసం, కొంతమంది ఏకాంత నివాసం, కొంతమంది అలవాటు అయిన వాళ్ళకి ఈ జన్మలో మౌనం వస్తుంది, కానీ ఈ జన్మలో మౌనం రావటం కష్టమని చెప్తారు. ఏకాంతవాసం, సహవాసం, ఉపవాసం. ఏకాంతవాసంలో రోజు గంట సేపు కూర్చుంటే మన మనసులో ఏం జరుగుతుందో మనకు తెలుస్తూ ఉంటుంది. మనం నలుగురిలో కూర్చున్నప్పుడు తెలియదు. మనం ఇంటికాడ ఒంటరిగా గంట అయినా రోజుకి ఏకాంతంగా ఉండాలి. అప్పుడు మన మనసులో ఏం జరుగుతుందో తెలుస్తుంది. సరే, ఏకాంతంగా ఉండటం వల్ల మనకు ఇంకో లాభం ఏంటంటే మౌనం అలవాటు అవుతుంది. ఈ మౌనం వల్ల మనకు శారీరక శక్తి వస్తుంది, మానసిక శక్తి వస్తుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. కొంత జీవితంలో ఈ ఏకాంత వాసం అలవాటైన వాళ్ళు ఎక్కువ మౌనంగా ఉంటారు. అవసరమైతే మాట్లాడతారు, అవసరం లేకపోతే మాట్లాడరు. అవసరమైనప్పుడు మాట్లాడతారు, అవసరం లేకుండా మాట్లాడరు. పైగా వాక్యం మృదువుగా ఉంటుంది. అవసరమైన వాళ్ళు మాట్లాడే మాటలు, వాక్యం కఠినంగా ఉండదు, మృదువుగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. ఆ మాట మీకు శాంతి చేకూర్చేదిలాగా ఉంటుంది. ఏకాంత వాసనకు అలవాటు పడిన వాళ్ళు మాట మాట్లాడుతుంటే ఆ మాట మీకు శాంతిని చేకూరుస్తుంది. తర్వాత కొంతమంది ఇతరులను నిందిస్తూ ఉంటారు, వాళ్ళు పొగుడుకుంటూ ఉంటారు. వాళ్ళని పొగిడి వాళ్ళు ఎవరో ఉంటారు, ఏం చేస్తారు? ఇంకా మరి వాళ్ళనే పొగుడుకుంటూ ఉంటారు, వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటూ ఉంటారు, ఇతరులనే నిందిస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఎప్పుడైనా మంచి మాట చెప్పినా ఒక పొరపాటునే ఆ మాట యొక్క ప్రభావం ఎవరి మీద ఉండదు, అది జ్ఞాపకించుకోండి. ఇప్పుడు కొంతమందికి ఆత్మస్థుతి పరానంద ఇష్టం, చాలామందికి అదే ఇష్టం. అటువంటి వాళ్ళు పొరపాటున ఎవరైనా మంచి మాట చెప్పినా మంచి మాట యొక్క ప్రభావం ఎవరి మీద ఉండదు, ఏంటి నోరు పాడైపోయి ఉంటుంది, నోటి నిండా వాసన ఉంటుంది. వాళ్ళకి మంచి మాట చెప్పినా ప్రయోజనం ఉండదు, ఎవరో పట్టించుకోరు. ఇంకా ఇక కామక్రోధ వియుక్తానం అట్లు వేగంలో నుంచి ఎవడైతే విడుదల పొందుతున్నాడో, యతశాతసాం మనస్సుని ఎవడైతే బాగా నియమించుకున్నాడో, తన మనస్సుని ఎవడైతే బాగా నియమించుకున్నాడో, అంటే మనోనిగ్రహం ఎక్కువ సాధిస్తే మనం ఇది మరణానంతర జీవితంలో బాగా ఉపయోగపడుతుంది. మరణానంతర జీవితంలో బాగా ఉపయోగపడుతుంది మనోనిగ్రహం సాధించాలి. మీ దేహ ప్రారంభాన్ని బట్టి చదువులు వస్తాయి, చదువులు వెళ్ళిపోతూ ఉంటాయి. సంపద వస్తూ ఉంటుంది, సంపద వెళ్ళిపోతూ ఉంటుంది. బంధువులు వస్తూ ఉంటారు, బంధువులు వెళ్ళిపోతూ ఉంటారు. స్నేహితులు వస్తూ ఉంటారు, స్నేహితులు వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా మీ దేహం ఎంత నిజమో, ఈ బంధువులని స్నేహితులని సంపదలని అన్నీ అంత నిజం అని అన్నీ చూసుకుని నిజం అనుకోకండి. ఆ ప్రారంధాన్ని బట్టి వస్తుంది, ఆ దేహం యొక్క ప్రారంధాన్ని బట్టి ఏది రావాలంటే అది భగవంతుడి సంకల్పాన్ని బట్టి వస్తుంది. మీకు ఏదైనా మీకు ఇంటికాడ ఏదైనా సమస్యలు వస్తున్నాయనుకోండి, అది భగవంతుడికి తెలియకుండా సమస్యలు రావు. మీకు ఎప్పుడన్నా సంతోషం వస్తానుకోండి, భగవంతుడికి తెలియకుండా ఆ సంతోషం రాదు. మీరు సంతోషం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటే, ఒక రకంగా ఉండటం నేర్చుకోగలిగితే అప్పుడు ఏమవుతుందంటే మీ మనోనిగ్రహం బలపడిపోదు. ఒక రకంగా ఉంటుంది, మనస్సు యొక్క నిగ్రహం తొందరగా వచ్చేస్తుంది. సంతోషం వచ్చినప్పుడు ఎగిరి పడకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా, ఏదైనా అబద్ధమే, సంతోషమైన అబద్ధం, దుఃఖమైన అబద్ధం, ఇవన్నీ మనస్సు గొడవలకు కానీ బుద్ధి గొడవలకు కానీ చైతన్యానికి గొడవలకు ఏమీ సంబంధం లేదు. ఆచార్యులు వారు అంటారు ఒక చోట, ఆచార్యులు వారు ఓ చోట అంటాడు, కొంతమంది ఆచార్యులు వారి గురించి ఏమంటారంటే కైలాస శంకరుడే కాలడీ శంకరుడు, నీ గుళ్ళో కనిపించే శివుడు కదలడు, వాడు కదిలాడు దేశం అంతా తిరిగాడు. నీ గుళ్ళో కనిపించే శివుడు కనపడకుండా అలా పడి ఉంటాడు, కదలడాడు, కదలడు, మెదలడు. మీరు ఏదైనా నైవేద్యాలు ఇస్తే తీసుకుంటాడు, అభిషేకాలు చేస్తే చేయించుకుంటాడు. ఆ ఆచార్యుడు ఆడు ఆడు దేశమంతా తిరిగాడు, వాడి చరం నడుస్తూ వీడు నడవడు, నీ గుళ్ళోను శివుడు నడవడు, ఆడు భూమి అంతా తిరిగి ఆ భారతదేశం అంతా తిరిగిన మూడు సార్లు చుట్టాడు, భారతదేశం అంతా కూడా మూడు సార్లు చుట్టాడు. కొంతమంది ఆయన రాసిన భాష్యాలు అని అంటారు, భాష్య గ్రంథాలు అంటారు కొంతమంది. ఆయన భాష్యాలు రాశారు, మాట్లాడాడు, రాశాడు, తిరిగాడు. వాడు ఆచార్యుడు, వాడు కొంతమంది భాష్య గ్రంథాలు అంటారు, అవి భాష్య గ్రంథాలు కాదు, భాష్య దీపాలు అంటారు కొంతమంది. అంటే చీకట్లో ఉన్న మనిషికి ఒక లైట్ ఎరిగి చూపిస్తాడు వెలుతురులోకి ఎలాగ వస్తాడో, అలాగే మనం చీకట్లో ఉన్నాం, అజ్ఞానంలో ఉన్న వాళ్ళని ఆ భాష్య దీపాలు, భాష్య గ్రంథాలు కాదు, భాష్య దీపాలు అజ్ఞానంలో ఉన్న మనల్ని జ్ఞానంలోకి, అవిద్యలో ఉన్న వాళ్ళు మనం విద్యలోకి తీసుకురావటానికి రాశాడయ్యి, అది గ్రంథాలు కాదు దీపాలు అంటారు కొంతమంది ఆచార్యుడు. ఇంతకీ ఏమని చెప్పాడంటే ఒక చోట ఆయన, మీరు దేనికి తొందర పడకండి, మీరు దేనికి కంగారు పడకండి. మీరు స్వప్నం వచ్చింది అనుకోండి, మీకు స్వప్నంలో వచ్చేదో గొప్ప పుణ్యాలు చేసేసారనుకోండి, స్వప్నంలో ఏదో పుణ్యాలు చేసేసినట్టు స్వప్నం వచ్చేసింది అనుకోండి, ఒక స్వప్నం అలాగ వస్తుంది, ఇంకో స్వప్నం మీరు ఏదైనా పాపాలు చేసినట్టు స్వప్నం వచ్చింది అనుకోండి, మీరు ఏదైనా పెద్ద పెద్ద పాపాలు చేసేసినట్టు స్వప్నం వచ్చింది అనుకోండి, లేకపోతే పుణ్యాలు చేసేసినట్టు స్వప్నం వచ్చింది అనుకోండి, మెరుగు వచ్చాక ఆ పాపం, ఆ పాప స్వప్నం నిజం ఆ పాపం అబద్ధం అని తెలిసిపోయాక అయ్యో నేను పాపం చేశాను అనుకోవడం స్వప్నం అని అర్థమైపోతుంది. పుణ్యం చేసిన అనుకోడు ఇంచదా పుణ్యం కూడా అసత్యమే, ఆ పాపం అసత్యమే, పుణ్యం కూడా అసత్యమని తెలిసిపోయిన తర్వాత ఆ పుణ్యానికి గర్వపడ్డం, పాపానికి ఏడుస్తూ కూర్చోడం మెరుగు వచ్చాక. అలాగే అజ్ఞానం ఉన్నంచేపు నీకు ఈ ప్రపంచం అంతా నిజం కింద అనిపిస్తుంది. శరీరం మార్చుకోక్కర్లేదు, నీ శరీరం చావక్కర్లేదు. ఈ శరీరం ఉండగానే ఆత్మజ్ఞానం సంపాదించు. ఇది ఎంత నిజంగా కనిపిస్తుంది ఈ జన్మలోనే, నీ శరీరం చావకముందే అంత అబద్ధంగా, అంత సత్యంగా కనిపిస్తుందో నీకు అజ్ఞానం ఉన్నప్పుడు. జ్ఞానం రాగానే అంత అసత్యంగా కనిపిస్తుంది. అప్పుడు ఈ పుణ్యాలకి పాపాలకి విలువ ఉంది. ఈ పుణ్యాలు పాపాలను పట్టించుకుంటా ఆ ఎత్తుకు ఎదిగి రా అంటాడు ఆచార్యుడు. ఎప్పుడో కాదు, ఈ లోపంలో ఇక్కడ భూమి మీద నడుస్తున్నప్పుడే పుణ్యం చేసినాడు. నేను గొప్ప పుణ్యాలు చేశాను అనుకుంటాడా? ఇంకా అబద్ధం తెలిసిపోయింది పుణ్యాలు. వీడు చేసిన పాపాలు కూడా నిజం అనుకుంటాడు, అబద్ధం తెలిసిపోయింది కదా. ఇంకా పాపాలు గుర్తున్న పుణ్యం ఆ స్థితికి నువ్వు ఎప్పుడు వస్తావు? జాగ్రత్త అవస్థలోకి వచ్చాక వస్తావు నువ్వు, అంతే కదా. అలాగే నువ్వు ఇక్కడ ఉండగా ఈ భూమి అజ్ఞానంలోంచి జ్ఞానం, నీకు అజ్ఞానంలో ఉండగా ఈ ప్రపంచం ఎంత నిజముగా కనిపిస్తుందో, జ్ఞానం వచ్చాక అంత నిజము కాదని నీకు స్పష్టంగా, ఇవి ఇక్కడ ఈ భూమి మీద ఉండగానే నువ్వు ఈ శరీరంలో ఉండగానే నీకు స్పష్టం అవుతుంది. ఆచార్య ఉవాచ, నీకు ఎవరున్నారో ఎవరి గురించి దుఃఖపడతావు, నువ్వు ఎవరి గురించి దుఃఖపడతావో ఎవరి గురించి సంతోషిస్తావో, ఎవరున్నారో నీకు భిన్నంగా. అన్నీ స్వప్న శరీరాలు, అన్నీ స్వప్న శరీరాలు. ఈ శరీరాలన్నీ నీడలు, ఈ శరీరాలన్నీ నీడలు. ఈ శరీరాలన్నీ బ్యాటరీ లైట్ ఉందనుకోండి, అందులో బ్యాటరీలు ఉన్నాయని చెప్పి వెలుగుతూ ఉంటుంది. బ్యాటరీలు అయిపోయిన తర్వాత లైట్ ఎక్కడ ఉంటుంది, స్విచ్ ఎక్కడ ఉంటుంది, ఎలగదానికి ఆగిపోతుంది. అలాగే నీ మనస్సు వాసనలనే మూటను వేసుకొస్తాను నెత్తి మీద. ఈ వాసనను కట్టిద్ది ఈశ్వరానుగ్రహం వల్ల, నీ సాధన యొక్క శాస్త్రం యొక్క అనుగ్రహం వల్ల, గురువు అనుగ్రహం వల్ల ఈ మూటను, ఈ వాసననే మూటను దింపి అవతల పడేసావనుకో, ఈ శిష్యును అగ్ని మనస్సును కదలమున్న కదలదు. ఈ కదలని మనస్సుగా పునర్జన్మ అంటాడు ఆచార్యుడు. కదిలే మనస్సుకి పునర్జన్మ కానీ కదలని మనస్సుకి పునర్జన్మ ఏంటి? కదిలే మనస్సుకి వైకుంఠం కైలాసం, కానీ కదలని మనస్సుకి వైకుంఠం కైలాసం ఏంటి? ఈ మూటను కింద దిప్పు, దిగంతింపు. బ్యాటరీ లైట్ నీ దగ్గర ఉంటుంది, స్విచ్ నీ దగ్గర ఉంది, ఎలగదు లోపల బ్యాటరీలు అయిపోయినాయి. మనస్సుని ఏ వాసనల వల్ల మనస్సు పనిచేస్తుందో ఆ వాసనలు వదిలేస్తే మనస్సు ఇంకా కదలదు. శరీరం చనిపోయాక అది వైకుంఠానికి వెళ్ళేది లేదు, కైలాసానికి వెళ్ళేది లేదు, నరకానికి వెళ్ళి లేదు, స్వర్గానికి వెళ్ళి లేదు. నువ్వు మనస్సు ఉంటేనే స్వర్గం, మనస్సు ఉంటేనే నరకం. మనస్సు ఆరిపోయిన తర్వాత మంటలో కట్టెలు అయిపోయిన తర్వాత మంట ఆరిపోతుంది. ఈ మనస్సును నడిపి వాసనలు ఖర్చు అయిపోయిన తర్వాత మనస్సు ఆరిపోతుంది. ఎక్కడికి వెళ్తావు నువ్వు? నీకు ఆత్మానుభవం కలిగాక, అద్వైతానుభవం కలిగాక, బ్రహ్మస్థితి కలిగాక నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు వెళ్ళటానికి చోటు ఎక్కడ ఉంది నీకు? ఎటు చూసినా సుఖమేం, ఎటు చూసినా శాంతేం, ఎటు చూసినా ఆనందమేం? ఆ వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళు ఏం సుఖం అనిపిస్తున్నారు? కైలాసానికి వెళ్ళిన వాళ్ళు ఏం సుఖం అనిపిస్తున్నారు? నువ్వు అనిపించే సుఖం ఉంది, అది గడ్డి పిల్లలతో సమానం కాదు, అది నోటితో చెప్పడం కాదు, మీ అనుభవంలోకి వస్తుంది. ఆ ఎత్తుకు తీసుకుపోవాలని ఆచార్యులు వారి ప్రయత్నం. అందుకే మాట్లాడాడు, అందుకే రాశాడు, అందుకే దేశం అంతా తిరిగాడు. ఆ మూడు మానలేదాన్ని, ఒకటి రాశాడు, రెండు మాట్లాడాడు, మూడు తిరిగాడు, దేశం అంతా తిరిగి చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఎత్తి ఎవడైతే తన మనస్సును స్వాధీనం చేసుకున్నాడో, అంటే ఒక రహస్యం చెప్తాను, మీరు ఎక్కడా చెప్పకండి. ప్రతి మనిషికి ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. ప్రతి మనిషికి కూడా మీ ఇంట్లో నాలుగు గ్రూపులు ఉంటాయి. మీ ఇంట్లో మీ ఇంట్లో 10 మంది ఉన్నారనుకో, మొత్తం సమాజం లెక్క ఎక్కర్లేదు. మీ ఇంట్లో 10 మంది ఉన్నారనుకో, 4 గ్రూపులు ఉంటాయి. తర్వాత మన మనస్సు ఇష్టాలు అయిష్టాలు లేకుండా ఉండదు, కారణం తెలియదు. ప్రతిదానికి జీవితంలో కారణం చెప్పలేము. కొంతమందికి చేపలు పులుసు ఇష్టం, కొంతమందికి చేపలు ఎగురు ఇష్టం, కొంతమంది ఏపుడు కావాలంటారు, కొంతమంది మామూలు ముక్కలు వద్దు నాకు తలకాయలు పడలేని అంటారు. మాకు చేపల ముక్కలు మామూలు వద్దు తలకాయ వడ్డించండి అంటారు. కొంతమందికి తలకాయ ఇష్టం, ఇలా రకరకాల ఇష్టాలు. ఏంటి ఇవన్నిటికీ కారణం ఎవరు చెప్పగలరు? ఏంటో నీకు చేపల తలకాయ ఎందుకు ఇష్టం, మామూలు ముక్కలు తినొచ్చింది కదంటే మామూలు ముక్కలు వద్దని నాకు తలకాయ ఏంటి అంటాడు. ఒకడు అసలు పులుసు వద్ది ఎగురు అంటాడు, వాడు ఎగురు వద్ది ఏపుడు అంటాడు. ఇవన్నీ కారణాలు ఎలా చెప్పగలం? మళ్ళీ ఈ మాటలు మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. ఈ ఇష్టాలు అయి ఇష్టాలు మనకు తెలియకుండా వచ్చేస్తాయి మాయది. అది ఏంటది, ఈ ఇష్టాలు అయి ఇష్టాలు ఉన్నంత కాలం ఎవడు ఎంత ప్రయత్నం చేసినా వాడికి మనోనాశనం సాధ్యం కాదు. చేతుల్లేని వాడు చెట్టు ఎక్కడం ఎటువంటిదో. ఇష్టాలు అయి ఇష్టాలు పెట్టుకుని మనసును నశింపజేసుకోవడానికి చేసే ప్రయత్నం అటువంటిది. ఇంచేత ఈ మనసును చావనవ్వాయి. ఇష్టాలు అయి ఇష్టాలు ఇప్పుడు పొయ్యిలో మంట ఉంది, మీరు కట్లేసేస్తున్నారు, పొయ్యినండి ఎలా ఆరుతున్నది? ఆరదు కదా. ఇష్టాలు అయి ఇష్టాలు పెరిగిపోతుందంటే దానికి మంట ఇదే. ఏది దాన్ని సప్లై చేసేది మంట మనసుకి, దీనికి ఎలా ఆడమంటే ఎలా ఆడుతుంది అంటే, మీరు ఇష్టాలు అయి ఇష్టాలు పెట్టుకునేంత కాలం మీరు ఎంత సాధన చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా, హిమాలయ పర్వతాలకు 10 సార్లు తిరిగి వచ్చినా మనస్సు చావదు, మనస్సు ఆరదు. మీకు డబ్బులుంటే వెళ్ళరండి, రోజు కేదారు బద్రీ వెళ్తున్నారు కదా, మీకు డబ్బులుంటే వెళ్ళి చూసి వచ్చేది. మనస్సు ఆరదు కాదండి. మామూలు పొయ్యిలో కట్టిలేసేస్తా నిప్పు ఎలా ఆడుతుంది, అలాగే వాసన పెంచేస్తా అంటే మనస్సు ఎలా ఆడుతుంది. అలాగే ఇక్కడ ఆచార్య వారు చెప్పేది ఏంటంటే, అక్కడ మీకు బ్యాటరీలు అయిపోతే బ్యాటరీ లైట్ దగ్గర స్విచ్ ఉన్న ఎరగదది. అలాగే మనస్సులోని వాసన నశించిపోతే ఎక్కడ పుడతావరా నువ్వు, నీకు పునాది జన్మ లేదని చెప్పటం. ఎక్కడ పుడతావరా నువ్వు, పుట్టడానికి కారణం లేనప్పుడు ఎక్కడ పుడతావు నువ్వు, నీకు పునర్జన్మ లేదు. చనిపోయినవాడు పుడతాడు, పుట్టినవాడు చనిపోతాడు, మనసు లేనివాడు చావు పుట్టుకలకి అతీతమాడు. వాడు ఏమంటున్నాడు ఏంటి ఇక్కడ భగవంతుడు, యతీనాం యతచేతసాం. ఇది భగవాన్ వాచ అంటే భగవంతుని మీద మనకు నమ్మకం లేదు, బేసిక్గా అది పొరపాటు. అసలు మనం వింటున్నాం కానీ భగవంతుని మీద మనకు నమ్మకం లేదు. మీ మీద నాకున్న నమ్మకం, నా మీద మీకున్న నమ్మకం భగవంతుని మీద లేదు మనకు. ఇప్పటికే మన మనస్సు భగవంతుని మీద నమ్మకం ఉన్నట్టు చెబుతుంది కానీ లేదు దానికి. మన మనసుకి అలవాటు లేదు ఆ విశ్వాసం. మనం అందరం విశ్వాసహీనులే కదా, అలా అలవాటు లేదు. ఇప్పటికే వాదన చేయమంటే వాదన చేస్తాం కానీ విశ్వాసం చేతకాని వాళ్ళం, కృతజ్ఞత లేని వాళ్ళం మనం. విశ్వాసం అంటే ఏంటో తెలియదు మనకు. అయితే ఇక్కడ అంటే భగవంతుని మీద విశ్వాసం ఉంటే వాక్యం మీద శ్రద్ధ కూడా పెరుగుతుంది మనకు. విశ్వాసం లేనప్పుడు శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది, ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది, తపన ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఈశ్వరుడి మీద విశ్వాసం లేనప్పుడు ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? బజార్లో కొనుక్కునేది అది అభితో బ్రహ్మ నిర్వాణం. ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళకండి, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళకండి, అవసరం కూడా లేదు. మీరు సుఖపట్టడానికి వైకుంఠం వెళ్ళొద్దు, లేకపోతే కైలాసం కూడా వెళ్ళొద్దు, మీకు అవసరం లేదు. ఎవరు ఎల్లు వాళ్ళు వెళ్తారు, మీకు అవసరం లేదు. ఎటు చూసిన మీ చెయ్యి ఎక్కడ పెట్టినా మంచినీళ్ళు దొరుకుతాయంటే, కింద నీళ్ళు దొరుకుతాయంటే, నూజులు చుట్టూరు, చెరువులు చుట్టూరు తిరగటం ఎందుకని. మీరు చెయ్యి ఎక్కడ పెడితే అక్కడ మంచినీళ్ళు దొరుకుతున్నాయి. మీరు చెరువులు చుట్టూరు, కాలువల చుట్టూరు తిరగటం ఎందుకు, మీరు తిరగక్కర్లేదు. అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మానం. అంటే మనోనాశనం అయిన తర్వాత మీకు ఆత్మజ్ఞానం కలగచ్చింది. మీ హృదయంలో ఏదో ఒక నిజం ఉంది. మీ మనస్సు మీ హృదయంలోనే నిజమే మీ బుద్ధికి మీ మనస్సుకి ఇంద్రియాలకి వెలుగునిస్తున్నాయి. ఆ వెలుగు సహాయంతో ఈ లోకాన్ని చూస్తున్నాయి. బుద్ధికి మనస్సుకి ఇంద్రియాలకి ఎవరి వల్ల వెలుగు వస్తుందో వారిని ఇవి చూడలేవు. వీటిని వారు చూస్తారు. మనస్సుకి బుద్ధికి ఇంద్రియాలకి ఎవరి వల్ల వెలుగు వస్తుందో ఎవరిచ్చిన వెలుగు వల్ల ప్రపంచాన్ని చూస్తుందో మనస్సు వారిని మనస్సు చూడలేదు. వారిని మనస్సు చూడలేదు. అక్కడికి మనస్సు వెళ్ళలేదు, మాట వెళ్ళలేదు, ఇంద్రియాలు వెళ్ళలేదు. ఎక్కడైతే మనస్సు పూర్తిగా అణిగిపోయిందో అది అక్కడ తెలియబడుతుంది. కానీ మనశ్శైలి దాన్ని పట్టుకునే వస్తువు కాదు. అది మనస్సుకి ఒక ఆబ్జెక్ట్ కాదు, బుద్ధికి ఒక ఆబ్జెక్ట్ కాదు. ఇక్కడ ఏమంటున్నారంటే మీరు ఎక్కడికి ప్రయాణాలు చేయొద్దు, చనిపోయాక ఆ వైకుంఠానికి వెళ్ళిపోదాం, కైలాసానికి వెళ్ళిపోదాం, స్వర్గానికి వెళ్ళిపోదాం, నరకానికి వెళ్ళిపోదాం, అదేం అడుగు బేరాలు ఏం వద్దు. ఇక్కడ ఆ గొడవ అక్కర్లేదు. అవితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మానం. మీకు ఎప్పుడైతే మనస్సు పూర్తిగా అణిగిపోయిన తర్వాత ఒక్క వాసం పొయ్యిలో ఒక కట్టి కూడా లేనప్పుడు మంట దానంతరది అలా ఆరిపోతుందో, ఒక వాసన కూడా లేనప్పుడు మీ మనస్సు ఎప్పుడైతే చల్లారిపోయిందో, ఆ క్షణంలో ఒక క్షణం కూడా లేట్ అవ్వకుండా మీలోనే నిజం, మీలోనే సత్యవస్తువు, అంటే ఆ సత్పదార్థం, దాని స్వరూపం ఆనందం, దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం ఉండటం, దానికి ద్వితీయం లేదు. దానికి అది అది ఉందన్న సంగతి అది ఉండటం అనేది తెలుగుతూ ఉంటుంది. ఆ వస్తువు మీ హృదయంలో వెలుగుతుంది, ప్రకాశిస్తుంది. ఆ వస్తువు మీ హృదయంలో ప్రకాశిస్తుంది. అది ఎప్పుడైతే మీకు ప్రకాశించిందో దాని స్వరూపం సుఖం కాబట్టి, దాని స్వరూపం శాంతి కాబట్టి అది మీకు స్ఫురించిన వెంటనే శరీరం ఈ భూమి మీద తిరుగుతూ ఉండగా ఈ శరీరం పతనం అయిపోయి చనిపోయిన తర్వాత బోత్ సైడ్స్ అంటాడు ఆచార్యుడు. ఇటు చూసినా లాభమే, అటు చూసినా లాభమే. ఇటు చూస్తే లాభం, అటు చూస్తే లాభం, ఇటు చూస్తే ఆనందం, అటు చూస్తే ఆనందం, ఇటు చూస్తే శాంతి, అటు చూస్తే శాంతి, ఇటు చూస్తే సుఖం, అటు చూస్తే సుఖం. దేహం ఉంటే ఎవడకు కావాలి, పోతే ఎవడకు కావాలి. లోకం ఉంటే ఎవడకు కావాలి, లోకం కనిపించా పోతే ఎవడాడు. బోత్ సైడ్స్ అటు ఇటు ఇటు అటు సుఖమే. ఇంకా నీకు ప్రయాణాలు ఎందుకు అంటాడు ఆచార్య. ఎందుకు దేనికోసం నీకు ప్రయాణాలు? అటు సుఖం ఇటు సుఖం, ఇటు సుఖం అటు సుఖం, బోత్ సైడ్స్ అంటాడు ఆచార్య. ఈ శ్లోకానికి తాత్పర్యం రాస్తూ బోత్ సైడ్స్ మీరు అంటే శరీరం ఉండగా మీకు ఆ సుఖం తెలుస్తుంది. శరీరం మరణించాక ఈ వైకుంఠానికి ఎన్నో ఏ సుఖాన్ని పొందుతున్నారో కైలాసానికి అంతకు వేరేట్లు సుఖం మీకు కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అది మీకు ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉండదు. ఇప్పుడు పచ్చగడ్డి దూడ తింటుంది, అయ్యో మనకు ఒట్టిగడ్డి దొరకటలేదని అనుకుంటుందా దూడ? అలాగే మీరు అసలు ఆ సుఖ స్వరూపంలో సుఖంలో మీరు శరీరం చనిపోయాక కూడా మీరు సుఖంలో శాంతిలో ఊగిసలాడేటప్పుడు వైకుంఠానికి వెళ్ళిపోదాం, కైలాసానికి వెళ్ళిపోదాం అసలు స్థలం పేరు రాదు. అలా తలం పేరు రాదు. బోత్ సైడ్స్ అంటే శరీరం ఉంటే సుఖం, శరీరం పోచే సుఖం. ఏమండి అయ్యో శరీరం పోతానని మీకేమనిపించదు. ప్రపంచం కనిపిస్తానే సుఖం, ప్రపంచం అంటే శాంతిలో సుఖంలో ఆనందంలో ఊగిసలాడుతూ ఉంటారు. మీరు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, మీరు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. అంటే అవితో బ్రహ్మ నిర్వాణం బ్రహ్మానందం, బ్రహ్మ నిర్వాణం అంటే బ్రహ్మానందం వర్తతే విదితాత్మానం. అంటే ఇంద్రియ నిగ్రహం వల్ల మనోనాశనం అయిన వెంటనే మీకు ఆత్మానుభవం కలుగుతుంది, అద్వైతానుభవం కలుగుతుంది, అమృతానుభవం కలుగుతుంది. ఆచార్యుల వారు అంటారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని చదువులు చదివినా, ఎన్ని యాత్రలు చేసి వచ్చినా ఈశ్వరుడు తగిలేకుండా మీకు అద్వైతానుభవం కలుగుతుందా మీకు? ఈశ్వరుడు తగిలేకుండా మీరు యాత్రలకు వెళ్ళండి, లేదా ఏదైనా పుణ్యకార్యాలు చేసుకోండి, ఎన్ని చేసినా ఈశ్వరుని దయ లేకుండా ఈశ్వరుని కరుణ లేకుండా మీకు అద్వైతానుభవం కలుగుతుందా? కలగదని చెప్పటం కలగదు అని మనుష్యత్వం ముమోక్షత్వం మహాపురుష సంశయ. నీకు శరీరం వచ్చేసింది పశు శరీరం కాదు, మానవ శరీరం వచ్చేసింది. నీకు పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసావు, లేకపోతే ఈ మానవ శరీరం రాదు. మనుష్యత్వం వచ్చినా కానీ మనుషులందరికీ పుణ్యపురుషులతోటి స్నేహం దొరకదు. అందరూ పురుషులే, పుణ్యపురుషులు వేరయ్యా అంటాడు యామన. అంటే మీకు మనుషులుగా జన్మించిన అందరికీ మోక్షకాంక్ష రాదు, మోక్షకాంక్ష వచ్చిన మహాపురుషుల యొక్క ఆశ్రయం దొరకదు. ఆచార్యులు వారు అంటారు, పంది మలం తింటుంది, పంది మలం తింటుంది, మనం అన్నం తింటున్నాం, ఇంద్రియ సుఖాలు ఆ పందికి ఉన్నాయి, మనకే ఉన్నాయి. ఇంద్రియ భోగాలు పంది అనిపిస్తుంది, ఇంద్రియ భోగాలు ఆ పంది అనిపిస్తుంది, మనం అనిపిస్తుంది. అంచేత మనం కేవలం ఆత్మజ్ఞానం సంపాదించకుండా, అద్వైతానుభూతి సంపాదించకుండా, లేకపోతే లోపల మన హృదయంలో ఉన్న సత్య సాక్షాత్కారం పొందకుండా శరీరం చనిపోయి ఇంద్రియ భోగాలతో చలిపెట్టుకుని సత్యాన్వేషణ లేకుండా ఆ బ్రహ్మానందం పొందకుండా చచ్చిపోతే మనకి పందికి తేడా ఏమిటంటాడు ఆచార్యుడు? తిండే తేడా, అది మలం తింటుంది, మనం అన్నం తింటున్నాం, ఇంద్రియ భోగాలే మా పందికి ఉంది, మనకే ఉన్నాయి, అవి కనిపిస్తుంది కదా. అక్కడతోటే మనం సరిపెట్టుకుంటే దేనికి వచ్చినట్టు మానవ శరీరం? సత్యాన్వేషణకి పనికి రాదా ఇది? జ్ఞానం సంపాదించడానికి పనికి రాదా? తిండి మనం తింటున్నాం, పంది తింటుంది కదా, పంది తినేది పంది తింటుంది, మనం తినేది మనం తింటున్నాం. అది కేవలం ఇంద్రియాలకే పరిమితం. పందిలాగా మనం కూడా ఇంద్రియాలకే పరిమితం. ఏమంటే ఇంక మానవ శరీరం వల్ల ప్రయోజనం ఏమిటి? దాన్ని ఉపయోగించుకోవా. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే 1000 రూపాయల కాగితాలు పెట్టి కాఫీ కాసేస్తారా మీరు? మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే 1000 రూపాయల కాగితాలు పెట్టి పొయ్యిలో పెట్టి కాఫీ కాసిస్తే ఎలా ఉంటుందో? ఈ మానవ శరీరాన్ని వ్యర్థమైన విషయాలకి, వ్యర్థమైన కోరికలకి, వ్యర్థమైన కర్మలకు ఉపయోగించుకోవడం కూడా అలాగే ఉంటుంది అంటున్నాడు ఆచార్యుడు. బోత్ సైడ్ సుఖం, ఎటు చూసినా సుఖం. నీకు యాత్రలక్క వాండరింగ్ అక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అటు సుఖం, ఇటు సుఖం, అటు శాంతి, ఇటు శాంతి. మీకు శరీరం ఉన్నా వాడు లాభం లేదు, శరీరం పోవటం, శరీరం ఉండటం వల్ల లాభం లేదు, శరీరం పోవటం వల్ల మీకేమి నష్టం అనిపించదు. మీరు ఇక్కడ పొందినటువంటి శాంతి అలా కంటిన్యూ అయిపోతుంది. అవి బోత్ సైడ్స్, అటు ఇటు, ఎటు చూసినా సుఖమే. అటు ఇటు, ఇటు అటు, అటు శాంతి, ఇటు శాంతి అని ఇక్కడ ఎవరు అంటున్నారు? అవి ఎక్కడ ఎక్కడ అది చెప్పాము ఎక్కడ ఈ శ్లోకానికి, ఎక్కడ హైదరాబాద్లో ఇది దీని మీద వివరణ ఇచ్చాం, దీని మీద వివరణ ఇచ్చాం. ఎక్కడ ఎక్కడ ఏది చదువుతున్నాం మనం? ఇక్కడ అది ఏది చదువుతున్నాం? ఎక్కడో మొదలుపెట్టాం, అదో చతుర్దశాధ్యాయ, ఇప్పుడు పంచమాధ్యాయ. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కురవన్నపి నలిప్యతే. యోగంలో స్థిరంగా ఉండు, యోగంలో స్థిరపడు, యోగంలో స్థిరపడు అంటే భగవంతుని పాదాలను విడిచిపెట్టకు, భగవంతుని యొక్క పాదాలని ఎటు. ఇప్పుడు నటరాజు చూడండి, మీకు కొంతమందికి ఇచ్చాం పుస్తకాలు, ఇంకా కొంతమందికి ఎవరు వాళ్ళకు కూడా ఇస్తాం, అంటే టీచర్స్కి ముందు ఇస్తున్నాం. తర్వాత నటరాజు విగ్రహంలో కాలు మనకు పాదం చూపిస్తూ ఉంటాడు. నటరాజు డ్యాన్స్ చేసేటప్పుడు ఓ పాదం మీకు చూపిస్తూ ఉంటాడు అలా, అంటే నా పాదాలు విడిచిపెట్టద్దు అని చెప్పటం. మీరు లోకంలో ఉన్న మీరు పురుగు లోకంలో ఉన్న భోగాలు చూసి నా పాదాలు విడిచిపెట్టకండి. ఆ తిరువాచకం పుస్తకం రాసిన వాడు ఎక్కడ రాశాడు? చిదంబరం రాశాడు. ఆయన అక్కడ మాణిక్యవాచకుడు నటరాజులో ఐక్యం అయ్యాడు. ఆయన నటరాజును నాట్యం చేస్తున్న రాజు నటరాజు. నాట్యం చేస్తున్న రాదు, నటుడు రాదు. ఆయన అటు డ్యాన్స్ చేయగలడు, ఇటు ప్రపంచాన్ని పరిపాలించగలడు. అటు నాట్యం చేయగలడు, ఇటు ప్రపంచాన్ని పరిపాలించగలడు. యోగయుక్తు అంటే యోగంలో స్థిరపడు, యోగంలో స్థిరపడు. యోగం అంటే ఉపాయం, భగవంతుడి ఐక్యం అవడానికి ఉపాయం. విశుద్ధాత్మ, విశుద్ధాత్మ అంటే మన శరీరాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవడానికి చూస్తాం, కానీ మనస్సును శుద్ధి చెయ్యి. నీ మనస్సుని శుద్ధి చెయ్యి. నీ మనస్సు శుద్ధిగా ఉంచుకోవాలి అంటే మాట, చేత, ఆలోచన నిదానంగా ఉండాలి. ఆలోచన నిర్మలంగా ఉండాలి, మాట నిర్మలంగా ఉండాలి, చేత నిర్మలంగా ఉండాలి. చేత కూడా ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి. తర్వాత మీరు మాట్లాడే మాట, భగవంతుడు సర్వసాక్షి. భగవంతుడు మన హృదయంలో ఉంటాడు, నీ తలంపులను చూస్తాడు, నువ్వు చేసే పని చూస్తాడు, నీ తలంపులను చూస్తాడు, నీ సంకల్పాలను చూస్తాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? మన హృదయంలో అంతర్యాముగా ఉన్నాడు. అహమాత్మ గుడాకేశ, అందరి హృదయాల్లో ఆత్మగా ఉన్నవాళ్ళు నేనే. సర్వసాక్షి ఏంటైనా సర్వసాక్షి హృదయంలో ఉన్నాడు. మన ఆలోచనలు కూడా ఆయన చూస్తూ ఉంటాడు, మనకు వచ్చి సంకల్పాలు చూస్తాడు, మనకు వచ్చి మనం చేసే పని చూస్తూ ఉంటాడు. అంచేత నీకు వచ్చే ఆలోచన విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, చేసే పని పవిత్రంగా ఉండాలి. నువ్వు ఒక మాట మాట్లాడితే, ఓ చేతుడు ఒక పని చేస్తే, నీకు మనసులో ఒక ఆలోచన వస్తే భగవంతుని సంతోషించాలి. నీ జ్ఞానత్తు కాదు సంతోషించవలసింది, సంతోషించవలసింది నీ జ్ఞానత్తు కాదు, ఈశ్వరుడు సంతోషించాలి. నీ జ్ఞానత్తు అవసరమైతే ఎప్పుడు చీర పెడుతుంది, కానీ నీకు మోక్షం ఇవ్వలేదు. నీకు మోక్షం ఎక్కడి నుంచి తెచ్చేసింది మీ జ్ఞానత్త? డబ్బులు ఉంటే చీర పెడుతుంది, మోక్షం ఎక్కడి నుంచి తెచ్చేస్తుంది? తల్లిదండ్రులు పొట్టగైనా కావాల్సి ఉంటే పెడతారు, కానీ వాళ్ళు మోక్షం ఎక్కడ ఇస్తారు? పైగా నీ వాసన పెంచమంటే పెంచుతారు. ఈ చుట్టాలు చుట్టాలనుకుంటారు, చుట్టాలు భౌతికంగా మోక్షం మాట వదిలేని భౌతికంగా కూడా వాళ్ళు చేసేది ఏముండదు. ఇక అందరూ మా చుట్టాలు 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 కాలక్షేపం చుట్టాలు. వాళ్ళు ఆధ్యాత్మికం మాట వదిలేని భౌతికంగా కూడా ఏది చేసి ఉండదు, చేసి ఉండరు వాళ్ళు. వాళ్ళ గురించి మీ టైం పాడు చేసుకోవటం, వాళ్ళ గురించి మీ టైం పాడు చేయ అంటే, ఇక్కడ భగవంతుడికి చెప్పేది ఏంటంటే ఎవరితోటైనా తగు మాత్రంగా ఉండాలి, కానీ అతిగా ఉండకండి. మీ చుట్టాలతో కూడా తగు మాత్రంగా ఉండాలి, కానీ అతిగా ఉండకండి. ఎవరితోటైనా అతిగా తగు మాత్రంగా ఉండాలి. మిగతాది మీ కాలాన్ని అంతా కూడా సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగించుకోండి. డబ్బు పోతే సంపాదించుకోగలం, కానీ కాలం పోతే సంపాదించుకో. మళ్ళీ మనకు 10 సంవత్సరాలు వయసు రమ్మంటే రాదు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, విశుద్ధాత్మ నీ మనస్సును బాగు చేసుకోవడం కంటే, నీ మనస్సును పవిత్రం చేసుకోవడం కంటే మించిన పని నీకేముంది? మనకి మన శరీరం మరణించాక మనం కూడా వచ్చేది మనస్సు, కూడా వచ్చిన మనకు వలకాడు చూడ ఆగిపోయేది, వల శ్మశానం చూడ ఆగిపోయే శరీరానికి ఇచ్చే విలువ కూడా మనం మనకు కూడా వచ్చే మనస్సుగా ప్రాముఖ్యత. విశుద్ధాత్మ నీ మనస్సును శుద్ధి చెయ్యి. ఇది భగవాన్ వాచ్యం. ఏంటి అంటే మన దగ్గర తేడా ఏంటంటే, చదువుతాం కానీ పట్టించుకోం. అంటే పుణ్యబలం లేక, మనం మంచివాళ్ళే కానీ పుణ్యబలం లేదు. ఇదే రామకృష్ణ పరమహంస గారు నవ్వుతాడు, ఐఎమ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ పురుషులు. తెలివి తక్కువ వాళ్ళందరిలోకి నేనే తెలివి తక్కువ వాళ్ళేమో, మీరందరూ తెలియగలరు. నేను భగవంతుడి మీద నాకు పూర్తిగా నమ్మకం కలిగిపోతాను, మీరు కలగటాలి ఒకవేళ తెలివి తక్కువ వాళ్ళేమో. నేను ఐఎమ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఫూల్స్. నేనే తెలివి తక్కువ ఉండకూడదునేమో, మీరే తెలివైన వాళ్ళే మేము చెబుతాము. తెలివి తక్కువ వాళ్ళకి చక్రవర్తి నేను. చూడండి ఎంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు అక్కడ, అందరూ గట్టికాడలే. ఐఎమ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఫూల్స్. తెలివి తక్కువ వాళ్ళలో పెద్ద తెలివి తక్కువ వాళ్ళు నేనే. అందుకని ఎలా పడున్నానో మీరు అందరూ గడిచోళ్ళు అనబడు. ఆయన దగ్గరికి వచ్చినాడు అందరూ మీరు అందరూ గడిచోళ్ళే. ఒకవేళ తెలివి తక్కువ అనుమానాలంటే నాకు ఈస్తాడు మీద నమ్మకం కలుగుతుందేమో. ఐఎమ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఫూల్స్. తెలివి తక్కువ వాళ్ళందరికీ నేనే మొనగాండి, అందరికంటే పెద్దవాడిని. తెలివైన వాళ్ళకి కాదు, తెలివి తక్కువ వాళ్ళందరికి. ఐఎమ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఫూల్స్. మీరే తెలివైన వాళ్ళేమో ఎవరు చెప్పగలరు? నేను తెలివి తక్కువడం వల్ల ఈశ్వరుడి మీద నాకు విశ్వాసం కలుగుతుందమ్మా. నాకు మీకు మళ్ళీ తెలివితేటలుంటే నాకు కలగకపోదమ్మా. ఐఎమ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఫూల్స్. విశుద్ధాత్మ విశుద్ధాత్మ ఏమన్నాడు? విశుద్ధాత్మ విశుద్ధాత్మ అంటే వివేకానంద పెళ్లి గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు. ఏమంటే ఆడికి చాలా పెద్ద కట్నం వచ్చేసి ఇలా ఉంది, అమ్మాయి కూడా బాగా ఉంది, బీఏదో బీఎస్సీ ఏదో చదివింది, ఆడికి సంబంధం కుదిరిపోతుందంటే ఆ పిచ్చపాటలు జనం ఉంటారు కదా అని. అంటే రామకృష్ణుడికి ఆ సబ్జెక్ట్ వదిలి ఆడు పెళ్లి కూడా మనకెందుకు బాబు ఆ సబ్జెక్ట్ వదిలేయండి అనేవాడు. ఆడికి పెళ్ళి అవ్వదని తెలుసు ఎవరికి? ఈ కట్నాలు అప్పుడు ఈ కట్నాల దాకా వెళ్ళిపోయి లోకం జనం కదండి. ఇంత కట్నం వచ్చేస్తుంది అంత కట్నం వచ్చేస్తుంది. ఆడికి పెళ్ళి అవ్వనాడు కట్నం ఏంటి అసలు? దానికి వాడు ఒక సంబంధం కుదిరిపోయి ఇలా ఉందండి, అది కట్నం చాలా ఎక్కువ వచ్చేసి ఇలా ఉందని. అది ఆడు కూడా మనకి ఆడి పెళ్లి కూడా మనకి ఎందుకు వద్దు మీరు మాట్లాడు, ఆడి పెళ్లి కూడా ఇచ్చేసారంటారా మీరు అని. ఆడికి పెళ్ళి అవ్వదని నువ్వు తెలుసు అని కదా ఆడి పెళ్లి కూడా వదిలేయండి అన్నవాడు. పై ఈ కట్నాలు కూడా ఈ జనం తక్కువ, ఈ జనం కూడా కాలక్షేపం జనం కట్నాల దాకా వెళ్ళిపోయేవారు. పోయిన ఏదో పెళ్ళి అవుతుందని అడిగి ఈ సంబంధాలు వస్తాయని చెప్పొచ్చు, ఇంకా సరిపోతుంది కట్నాలు కూడా ఎందుకు అని కాలక్షేపం జనం కూడా. అంటే వివేకానంద పెళ్లి గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు, ఏమంటే ఆడికి చాలా పెద్ద కట్నం వచ్చేసి ఇలా ఉంది, అమ్మాయి కూడా బాగా ఉంది, బీఏదో బీఎస్సీ ఏదో చదివింది, ఆడికి సంబంధం కుదిరిపోతుందంటే అని. ఏదో ఆ పిచ్చపాటలు జనం ఉంటారు కదా అని. అంటే రామకృష్ణుడికి ఆ సబ్జెక్ట్ వదిలి ఆడు పెళ్లి కూడా మనకెందుకు బాబు ఆ సబ్జెక్ట్ వదిలేయండి అనేవాడు. ఆడికి పెళ్ళి అవ్వదని నేను తెలుసు ఎవరికి? ఈ కట్నాలు అప్పుడు ఈ కట్నాల దాకా వెళ్ళిపోయి లోకం జనం కదండి. ఇంత కట్నం వచ్చేస్తుంది అంత కట్నం వచ్చేస్తుంది. ఆడికి పెళ్ళి అవ్వనాడు కట్నం ఏంటి అసలు? దానికి వాడు ఒక సంబంధం కుదిరిపోయి ఇలా ఉందండి, అది కట్నం చాలా ఎక్కువ వచ్చేసి ఇలా ఉందని. అది ఆడు కూడా మనకి ఆడి పెళ్లి కూడా మనకి ఎందుకు వద్దు మీరు మాట్లాడు, ఆడి పెళ్లి కూడా ఇచ్చేసారంటారా మీరు అని. ఆడికి పెళ్ళి అవ్వదని నువ్వు తెలుసు అని కదా ఆడి పెళ్లి కూడా వదిలేయండి అన్నవారు. పైగా ఈ కట్నాలు కూడా ఈ జనం తక్కువ, ఈ జనం కూడా కాలక్షేపం జనం కట్నాల దాకా వెళ్ళిపోయేవారు. పోయిన ఏదో పెళ్ళి అవుతుందని అడిగి ఈ సంబంధాలు వస్తాయని చెప్పొచ్చు, ఇంకా సరిపోతుంది కట్నాలు కూడా ఎందుకు అని కాలక్షేపం జనం కూడా వెళ్ళారా మాట్లాడు. ఆడు గొడవ వదిలేండి, మీరు అడిగేది ఏదో అడగండి, ఆడు గొడవ మాలకెందుకు ఎక్కడ అనివారు రామకృష్ణుడు. ఆ కేశవచంద్రశేన్ ఒకడు ఉండేవాడు, ఈయన స్నేహితుడు ఎవరు రామకృష్ణుడికి? కేశవచంద్రశేన్ అని ఈయన దక్షిణేశ్వరం ఉండేవాడు, కలకత్తాలో ఉండాడు, కలకత్తాలో ఉండేవాడు. ఆయన పేపర్లో ఆయనకి పేపర్ ఉండదు ఎవరికి? కేశవచంద్రశేనికి. ఆ రోజుల్లో ఆయనకి పేపర్ ఉండదు, పెద్దవాడు. ఆ రోజుల్లోనే కలకత్తాలోనే పెద్దవాళ్ళు ఆయన. ఎప్పుడైనా కలకత్తాలు ఇంటికి తీసుకెళ్తూ ఉండేవాడు రామకృష్ణుడు. రామకృష్ణుడికి ఆయనకు ఒకసారి బాగా జబ్బు, చనిపోయే జబ్బు చేసింది ఎవడికి? కేశవచంద్రశేఖర్. ఆయన పేపర్లో రాస్తూ ఉండేవాడు ఈయన గురించి. ఎవరి గురించి? రామకృష్ణుడి గురించి. ఏమో ఎందుకు నా గురించి నీ పేపర్లు ఏమి రా? ఎవరనివారు? రామకృష్ణుడు. ఎవడికి ఎప్పుడు ఇక్కడికి టైం రావాలో వచ్చే టైం అప్పుడు ఆడు వస్తాడు. పేపర్లో రాయటం వల్ల ఎవడో రాడు. మిగతా గొడవలు ఏదైనా రాసుకుంటే రాసుకో. ఎవడికి ఎప్పుడు ఇక్కడికి రావాలో ఏ టైం వచ్చిందో అది ఎప్పుడు టైం వస్తే అప్పుడు వస్తాడు ఇక్కడికి. నీ పేపర్లో రాయొద్దు అయ్యా అనబడు. వాడు ఇంకా 4 రోజులు చనిపోయే టైం వచ్చింది ఎవరికి? కేశవచంద్ర. అప్పుడు అంటాడు రామకృష్ణుడు, ఎందుకు కలకత్తా? ఇంక వెళ్ళాలి కలకత్తా వెళ్తే నాతో నేను ఎవరితోటి మాట్లాడతాను? ఎవరింటికి వెళ్ళాలి, ఎవరితోటి మాట్లాడాలి? అంటే అప్పుడు ఇది అఫెక్షన్ తెలుస్తుంది వాడి పట్ల కేసు విషయంలో. ఇక నేను కలకత్తా వెళ్ళక్కర్లేదు, కలకత్తా వెళ్ళినా ఎవరింటికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి. కేశవచంద్ర సేన్ ఇంకెంతో కాలం బతకడని ఎవరైనా భక్తులు చెప్పారు, నేను ఇంకా కలకత్తా వెళ్ళక్కర్లేదు. ఒకవేళ వెళ్ళినా ఎవరింటికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడతాం కలకత్తా. అప్పుడు ఆయన హృదయంలో ఉన్న ఆప్ష అయితే అటువంటి మాటల్లో మనకు తెలుస్తూ ఉంటుంది. విశుద్ధాత్మ ఏంటిది, నువ్వు ఆత్మను శుద్ధి చేసుకొని మనస్సును శుద్ధి చేసుకోవటం కంటే మించిన పని ఏమి లేదు. విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ, నీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకో, ఇంద్రియాలనే. అందుకే తంత్రం, తంత్రం దేనికి, మన ఇంద్రియాలకు లోకం మీదకి వెళ్ళే అలవాటు ఉంది, అనేక జన్మల నుంచి వస్తున్న అలవాటు, ఏళ్ళు కొత్తగా వచ్చింది కాదు. దాన్ని నువ్వు భగవంతుడైపు తెప్పుకోవడానికే ఆ తంత్రాన్ని ప్రాక్టీస్ చేసి సక్సెస్ అయ్యాడు రామకృష్ణుడు. ఆ తంత్రాన్ని ప్రాక్టీస్ చేశాడు అంటే మొత్తం నీకు ఎన్ని అయితే ఇంద్రియాలు ఉన్నాయో అన్ని ఇంద్రియాలకి భగవంతు వైపు మళ్ళించు, ఇంద్రియాలను అన్నింటినీ భగవంతు వైపుకి మళ్ళించు. జితేంద్రియ అంటే నువ్వు శరీరం ఉండగానే ఇంద్రియాలన్నీ నీకు స్వాధీనం అవ్వాలి. ఇంద్రియాలన్నీ ఇంద్రియాలు మనస్సు బుద్ధి అన్నీ అంతర్ముఖం అవ్వాలి. ఎన్ని అంటే అంతర్ముఖం అవ్వాలి, ఇంద్రియాలు అంతర్ముఖం అవ్వాలి, ఇంద్రియాలు లోపల ఇంద్రియాలకు అన్నింటికి లోపల చూపు రావాలి, మనస్సుకి లోపల చూపు రావాలి, బుద్ధికి లోపల చూపు రావాలి. అప్పుడు నువ్వు ఏమవుతుంది, అన్నీ నీకు స్వాధీనంలోకి వచ్చేస్తాయి అని ఇక్కడ ఎవరు చెబుతున్నారు, భగవాను ఆచార్య ఆచార్యులు వారు అంటారు. ఎందుకు రాని ఈ గొడవ, ఇంద్రియాల గొడవ ఏంటి, మనస్సు గొడవ ఏంటి, బుద్ధి గొడవ ఏంటి, లోకం గొడవ ఏంటి, అవి నిజము కాదు ఆత్మ కాదు. నిజము కాని జనాలపై ఎన్నాళ్ళు పరిగెడతా ఉన్నది, అదంతా అనాత్మ, వదిలే మొత్తానికి తీసే మొత్తానికి సున్నా అన్నాడు. ఇంద్రియాలు ఆత్మ కాదు, మనస్సు ఆత్మ కాదు, బుద్ధి ఆత్మ కాదు, నీకు అర్థమవుతుందా, నీ పుణ్యపాపాలు ఆత్మ కాదు, ఆత్మ నీ హృదయంలో అంతర్యామగా ఉంది. ఆత్మ కానిదంతా అనాత్మ, ఆత్మ కానిదంతా అనాత్మ అయి ఉంది. అది ఇలా కాదు అయ్యా, నీ వివేకాన్ని పెంచుకో, ఆ బుద్ధి సూక్ష్మతను పెంచుకో, ఆ విడదీసి ఇది ఆత్మ ఇది అనాత్మ ఇది సత్యము ఇది అసత్యము, వీళ్ళు మనకు ఉపయోగపడతారు వీళ్ళు మనకు ఉపయోగపడరు, ఆ విభజన నేర్చుకో, ఆ విభజన ఆ వివేకం నేర్చుకుని ఏంటై ఇవన్నీ ఎందుకు ఈ గొడవలు అంటాడు ఆచార్యుడు. తీసే టెంట్ అంతా తీసి అవతల పడే, మరి వీళ్ళకి కౌంటింగ్ ఎందుకు ఇంక మారని రూపాయలు ఎన్నిసార్లు అక్కెట్టుకుంటే ఏం చేయ, మారకుండా రూపాయలు ఎన్నిసార్లు అక్కెట్టుకుంటా ఉండే. నీ నిద్దట్లో ఏమైనా ఆచార్య అంటాడు, నీ బుద్ధి ఏమైంది నిద్దట్లో, నీ ఇంద్రియాలు ఏమైనా. ఇప్పుడు మీరు అందరూ ఆడవారు అనుకుంటున్నారు కదా, మీరు అందరూ ఆడవారని ఎవరు చెప్పారు మీకు, మీరు అందరూ ఆడవాళ్ళు అనుకుంటున్నారు కదా, మీకు ఎవరు చెప్పారు ఆడవాళ్ళని. ఎవరు చెప్పారు మీకు నిద్దట్లో ఆడవాళ్ళు కూడా ఉందా, నిద్దట్లో నిద్దట్లో మీరు ఆడవారని గొడవలో ఉందది. ఈ దేహము నేననే తలంపు వచ్చాక మేము ఆడవారం అనుకుంటున్నారు, ఈ దేహము నేననే తలంపే మీకు ఆడవారని చెబుతుంది, అది మొదటి తలంపే. లేదా నీకు నిద్దట్లో ఆడవారికి ఆడవారు గొడవలేదు, మగవారికి మగవారు గొడవలేదు. ఇదంతా దేహం గొడవలు మనస్సు గొడవలు, ఇవన్నీ దేహం గొడవలు మనస్సు గొడవలు. ఆడవారు ఆడవారు కాదు, మగవారు మగవారు కాదు, ఈ దేహానికి సంబంధించిన విషయాలు, మనస్సుకి సంబంధించిన విషయాలు. ఈ ఆడ మగ అనేది, దేహం అనేది, మనస్సు అనేది, బుద్ధి అనేది, ఇంద్రియాలు అనేది, లోకం అనేది, నీ సంతోషము నీ దుఃఖము ఏది సత్యము కాదు. ఇవన్నీ సత్యము కాని విషయాలు, ఆత్మ కాని విషయాలు, దీనికి మళ్ళీ లెక్కలేందుకు పోగు చేసే అవతల పడే అన్నాడు ఆచార్యుడు. ఇప్పుడు రమణ మహర్షి గారు కూడా ఈ విషయం చెప్పారు. ఇల్లు తుడుచుకున్నారు, ఇల్లు తుడుచుకున్నాక అందరూ చేవలు ఉన్నాయి, ఎర్ర చేవలు ఉన్నాయి, కండ చేవలు ఉన్నాయి, లెక్కెట్టుకోవడానికి లెక్కెట్టుకున్నాయి, బయటపడారు కదా దుమ్ము అంతానే. ఈ లెక్కెట్టుకోవడం నీకు టైం వేస్ట్ కదా, దుమ్ము బయటపడే ఇంకా ఆ చేవలు లెక్కెట్టుకోవడం ఎందుకు అన్నాడు. ఇది అన్నమయ్య కోసం, ఇది ప్రాణమయ కోసం, ఇది మనోమయ కోసం, అవన్నీ నువ్వు కానప్పుడు ఎందుకు వదిలేయి వదిలేయి అన్నాడు. అంటే దీనికి వివేకం ఉండాలి, దీనికి వివేకం ఉండాలి. నువ్వేదో మంచి పనులు చేసినంత మాత్రం చేత నీకు పుణ్యం వస్తుంది కానీ జ్ఞానం రాదు. నీకు పుణ్యం వస్తుంది కానీ దానికి వివేకం ఉండాలి, దానికి ఏంటి విడదీసుకునే శక్తి ఉండాలి, అది డిస్క్రిమినేషన్ ఉండాలి, వైరాగ్యం ఉండాలి, నీ తలకాయలో విభజించుకునేది బుద్ధి బలం ఉండాలి, ఆ బుద్ధి సటిలెంట బట్టి ఉండాలి, ఆ బుద్ధి సూక్ష్మత ఉండాలి. ఆ బుద్ధి సూక్ష్మత ఒకటే ఉంటే సరిపోదు, దానికి ఈశ్వరుని దయ కూడా బుద్ధి సూక్ష్మతగా అంటుకోవాలి. కొంచెం చూడండి, ఇప్పుడు కొంతమంది ఆ రొట్టె మొక్క తిన్నప్పుడు దానికి తేనె ఏదో రాసుకుంటారు, రొట్టె మొక్క తినేటప్పుడు తేనె ఏదో రాసుకొని తింటారు, అలాగే ఇడ్లీ తిన్నప్పుడు కూడా కొంతమంది పందాలని రాసుకొని తింటారు ఇడ్లీకి. అలాగే నీ తెలివితేట నీ వివేకం ఆ విడదీసుకునే శక్తి నీ వివేకానికి ఉన్నా సరిపోదు. ఈశ్వరుని దయ కూడా వివేకానికి అంటుకుంటేనే కానీ దాన్ని విభజన చేయలేదు. నువ్వు కాని గొడవలు వదిలేయి, ఇంకా ఈ విద్యల ప్రాపంచిక విద్యలు ఏ మొత్తం అన్ని విద్యలు కానీ సత్యమైన విద్య నిత్యమైన విద్య ఆత్మవిద్య ఒకటే. లెక్కలు కానీ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ జియోగ్రఫీ కానీ హిస్టరీ కానీ టెక్నికల్ స్కిల్ కానీ లేదా డాక్టర్లు ఆపరేషన్ చేసుకుంటారు, ఆపరేషన్ నేర్చుకుంటారు, ఎలా ఆపరేషన్ చేయాలి అది ఒక ఆపరేషన్ స్కిల్, అది మీకు అర్థమవుతుందా? హిస్టరీ జియోగ్రఫీ అనేది ఇన్ఫర్మేషన్, అలా మీకు అర్థమవుతుందా? ఆ కెమిస్ట్రీ అంటే మందులు ఎలా తయారు చేయాలి, ఇవన్నీ ఇదంతా టెక్నికల్ స్కిల్లు, ఇన్ఫర్మేషన్ స్కిల్లు. అది ప్రపంచం ఎంత నిజమో నీ పొట్ట ఎంత నిజమో అంతే నిజం. ఇవన్నీ ప్రాపంచిక విద్యలు. నీ పొట్ట పోషించుకోవడానికి, 4 రూపాయలు సంపాదించుకోవడానికి, మేళ కట్టుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ విద్య అంటే ఆత్మవిద్యే, అదే నిజమైన విద్య, అదే సత్యమైన విద్య, నిత్యమైన విద్య. ప్రాపంచిక విద్యలు ఎన్ని నేర్చుకున్నా నీకు శరీరానికి పొట్ట బాగా నడిపోతుంది, కానీ ఆత్మవిద్య తప్పించి నీకు ప్రాపంచిక విద్యల్లో ఒక్క విద్యనే నీకు మోక్షాన్ని ఇచ్చే విద్య ఉందా అంటాడు ఆచార్య. నెలకు 300,000 to 400,000 సంపాదించే డాక్టర్లు ఉన్నారు, 500,000 సంపాదించే డాక్టర్లు ఉన్నారు. కొన్ని సంపాదించుకుంటారనుకోండి 10 కోట్లు, 10 కోట్లు ఏం చేస్తాడు? నీకు మోక్షం ఇస్తుందా 10 కోట్లని? కొన్ని 4 మేళ్ళు కట్టుకోవచ్చు, 4 పొలాలు 10 ఎకరాలు పొలం కొనుక్కో, అంతకంటే ఏం చేసుకుంటావు నువ్వు? దానివల్ల ప్రయోజనం ఏంటి? దానివల్ల బంధంలోంచి బయటకు వస్తావా, అజ్ఞానంలోంచి బయటకు వస్తావా? దానివల్ల ప్రయోజనం ఉంది, బట్టలు కొనుక్కోవచ్చు, ఒక కారు కొనుక్కోవచ్చు, పొట్ట నిండా తినవచ్చు, ఉదరం నిండా తినవచ్చు. మీకు అర్థమవుతుందా? కార్డులు వేసి తినవచ్చు, పని ఉన్నా పని లేకపోయినా కార్డులు వేసుకుని తిరగవచ్చు. అంతే, అంత అదే ప్రయోజనమా? ఇంకేమైనా ప్రయోజనం ఉందా అట్లా వదలంటాడు ఆచార్యుడు. ప్రాపంచిక విద్యల వల్ల నీ పొట్టకి బట్టకి నీ నీడకి తప్పించి నీకేమైనా మోక్షాన్ని ఇస్తాయి? పోనీ ఎవరికైనా ఇంతవరకు సృష్టిలో ఎవడైనా వాటి వల్ల మోక్షాన్ని పొందినవాడు ఉన్నాడా? నీ దేహ పోషణ కోసం ఇతరుల మీద ఆధారపడకు, నీ ఇతరుల మీద ఆధారపడకు. నీ శరీరం ఒకటి ఉంది కదా, ఆ శరీరం ఉందని చెప్పి యాత్రకు వెళ్ళాలి కదా. దానికి సరిపడి ఏదో సంపాదించుకుని నువ్వు శరీర యాత్ర చేసుకుంటే మిగతా టైం అంతా కూడా మోక్షం పొందటానికి, ఆత్మజ్ఞాన సముపార్జనకి, సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పకుండా చెప్పడం ఆచార్యుడు. దాన్ని చెప్పకుండా చెప్పడం అంటారు. నీకు 100 కోట్లు సంపాదించావు, రైటే బాగుంది, కొన్ని ఎక్కడొక స్థలాలు కొనుక్కో, నువ్వు 4 మేళ్ళు కొనుక్కో, 10 ఫ్లాట్లు కొనుక్కో, 10 ఫ్యాక్టరీలు కట్టుకో, దానివల్ల నీకేం మోక్షం వస్తుందా? లేకపోతే పునర్జన్మలోంచి విడుదల పొందుతావా? అజ్ఞానంలోంచి విడుదల పొందుతావా? ప్రాపంచిక విద్యలో వచ్చే దానికి ఆ శరీరానికి సంబంధించినటువంటి లోకానికి సంబంధించిన పరిమితమయ్యి, కానీ అది సత్యమైనవి కాదు. సత్యము కానీ విద్యలు నీకు మోక్షం ఎలాగొస్తాయి? యోగయుక్తో విశుద్ధాత్మ విదితాత్మ జితేంద్రియ ఏంటది జితే అంటే తంత్రం ఉండాలి దీనికి ఇంద్రియాలను మళ్ళించాలి లోకం అయిపోతున్న ఈశ్వరుడు వైపుకి మళ్ళించాలి అదే తంత్రం తోలికెళ్ళాలి ఈశ్వరుడు వైపుకి తోలికెళ్ళటమే తంత్రం సర్వభూతాత్మ భూతాత్మ నీకు నీకంటే వేరుగా ఎవరు ఉన్నారురా అందరి ఆత్మలకు నువ్వే ఆత్మ అయి ఉన్నావు ఎదుటి వాళ్ళకి నీకు నువ్వేది చేస్తే అది నీకు ఎదురు వస్తుంది ఎదుటి వాళ్ళకి ఉపకారం చేస్తే నీకు ఉపకారం వస్తుంది ఎదుటి వాళ్ళకి అపకారం చేస్తే నీకు అపకారం చేస్తుంది నువ్వు ఎదుటి వాళ్ళ గురించి చెడ్డగా ఆలోచిస్తే నీకు చెడ్డ ఎదురవుతుంది అంటే నువ్వు ఏది చేస్తే నీకు ఎదురవుతుంది నీకు ఏది చేస్తే అదే అవుతుంది అందరి భూతాల్లోనూ ఆత్మ నువ్వే అయ్యి ఉన్నావు నీ ఆత్మలో అందరూ ఉన్నారు అందరి హృదయాల్లోనూ ఆత్మ నీ ఆత్మ అయ్యి ఉన్నావు అందరి హృదయాల్లో నిజమైన ఆత్మ నీ ఆత్మ ఒకటే సర్వభూతాత్మ భూతాత్మ అంటే అందరినీ అందరిలోనూ ఉన్నది ఒకటే నీ హృదయం నువ్వే అందరి హృదయాల్లో ఉన్నావు కదా అయితే వాళ్ళని ప్రేమించలేవు నువ్వే కదా అందరిలో ఉన్నది కొంచెం కూడా ప్రేమించలే వాళ్ళని కొంచెం కూడా ఇష్టపడలేవా కొంచెం కూడా ఇష్టపడలేవా నువ్వు కొంచెం కూడా ఎవరి మీద నీకు కొంచెం కూడా ప్రేమను ఇవ్వలేవు ఎవరికి ఎవరికి ఎవరి పట్ల కొంచెం కూడా దయ చూపించలేవా అందరిలో ఉన్నవాడు నువ్వే కదా అందరిలో ఉన్నవాడిని నువ్వే కదా కొంచెం కూడా ఎదటివాడి పట్ల దయ చూపించలేవా ప్రేమించలేవా అంచేత నువ్వు మనోనిగ్రహం కలిగి ఉండి మనస్సు జయించుండి యోగంలో స్థిరపడి ఇంద్రియ జయం కలిగి అందరి హృదయాల్లోనే అందరి హృదయాల్లో ఉన్న నిన్ను చూసుకుంటూ ఇతరులను ప్రేమిస్తూ నువ్వు చేయగలిగింది ఏదైనా అవకాశం ఉంటే నువ్వు చేయగలిగితే వాడి పని చేసినా ఆయన ఏది అంటదు ఇంతకీ చెప్పింది వాడు కర్మ చేసినా కర్మ చేత అంటబడడు వాడు కర్మ చేసినా పునర్జన్మగా ఆ కర్మ పునర్జన్మకి కారణమదు ఆడి పని చేసినా చెయ్యని వాడితో సమానమే ఆడి పని చేసినా చెయ్యని వాడితో సమానమే ఒక్క వాసన మీలో ఉన్న పునర్జన్మ వచ్చి తీరుతుంది ఆచార్యుడు అన్నాడు వటవృక్షం చూడండి వటవృక్షం అంటే మర్రి చెట్టు అశ్వత్థ వృక్షం అంటే రాగి చెట్టు ఎన్ని వందల మందికి నీడిస్తున్నది ఏది వటవృక్షం ఆ వటవృక్షం యొక్క బీజం ఎప్పుడైనా చూడండి ఇంత ఉంటుంది ఏంటి ఇంత విత్తనంలోంచి ఇంత చెట్ట ఎంత చెట్టు అలా వచ్చేసింది అని మీకు ఆశ్చర్యం కలుగుతుంది కానీ అంత చిన్న విత్తనంలోంచే ఇంత చెట్టు వచ్చేసింది మర్రి చెట్టు చూడండి ఎంత విశాలంగా ఉంటుందో ఆ మర్రి చెట్టు కింద కూర్చున్నాయి కదా దక్షిణామూర్తి అతనికి వాళ్ళకి మౌన బోధ చేశాడు ఎవడికి వాడికి మర్రి చెట్టు ఎంతోమందికి నీడనిస్తుంది మర్రి చెట్టు ఎంత ఆ మర్రి చెట్టు విత్తనం అంతా బహు చిన్నదిగా ఉంటుంది ఆ విత్తనం నువ్వు చూసినప్పుడు ఇంత విత్తనంలోంచి ఇంత పెద్ద చెట్టు ఎలా వచ్చిందని నీకు అనిపిస్తుంది అలాగే చిన్న వాసన నీలో మిగిలిపోతే శరీరం మరణించేటప్పుడు అది పెద్ద సంసారానికి కారణం అయిపోతుందిరా ఆచార్యోచ ఏముంది మనలో చిన్న వాసనే కదా చిన్నదే నువ్వు నెగ్లెక్ట్ చేస్తావు ఆ చిన్న మర్రి విత్తనం ఎంత పెద్ద చెట్టు అయిపోతుంది నువ్వు నమ్మగలవా విత్తనాన్ని చూసి ఇంత చెట్టు అవుతుందని అలాగే నువ్వు అన్ని వాసనలు పోయి ఒక్క వాసన మిగిలిపోయిన నీకు మళ్ళీ వచ్చి జనం నీకు సంసారం వచ్చేస్తుంది పెద్ద వృక్షం కింద అయిపోతుంది ఒక్క వాసన చాలు ఒక్క వాసన మిగిలిపోతే చాలు నీకు సంసారం రావటానికి సంసార వాసన ఉండగా ఆత్మజ్ఞానం కలుగుతుందా ఎవడో ఆచార్య మనోదేహములకు సంబంధించింది మనోదేహములకి మోక్షం మనోదేహములకి మోక్షముకి సంబంధం లేదు అంటే సంసార వాసన కొంచెం మిగిలిపోయినా నీకు మనోదేహ మోక్షం సాధ్యం కాదు అది సంసార వాసన ఉంటే దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయకుండా నువ్వు మోక్షాన్ని ఆశించొద్దు ఆత్మజ్ఞానాన్ని ఆశించొద్దు నిజమైన జ్ఞానం సత్యమైన జ్ఞానం వాస్తవమైన జ్ఞానం ఆత్మజ్ఞానమే ఆత్మజ్ఞానం లేకుండా మామూలు విద్యల వల్ల నీకు మోక్షము రాదు. ఆచార్య ఉవాచ, ఆచార్య ఎంత ఆశ్చర్యము, ఎంత అబ్బురము, నమ్మ లేకుండా ఉన్నానే. ఆశ్చర్యం అంటాడు, ఎంత ఆశ్చర్యము, ఎంత వండర్ఫుల్, ఎంత అద్భుతం, ఏంటి నమ్ముదామన్నా నమ్మలేకుండా ఉండిపోతుంది, నమ్మలేకపోతున్నామే. అదే శరీరంలో ఉండగా శరీరం కూడా మారకుండా అదే శరీరంలో ఆడికి పునర్జన్మ వస్తే అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చేటప్పటికి ఇంత నిజంగా కనిపిస్తున్న ప్రపంచం నిజం కాదన్నాడు, అనుభవంలోకి వచ్చేస్తుంది జ్ఞానం వచ్చాక. ఏమి అద్భుతం, ఎంత వండర్ఫుల్గా ఉంది, నమ్మలేకపోతున్నాం ఇదంతా, ఇదంతా నిజమా, నమ్మలేకపోతున్నారంటున్నాను అని వచ్చిన వాడికి అనిపిస్తాడు. నమ్ముదాం, నమ్మడం కష్టంగా ఉంటాం. ఏం అద్భుతం, ఏం అపూర్వం, ఎంత వండర్ఫుల్గా ఉంది ఆచార్యుడు వర్ణిస్తాడు. అంటే శరీరం చచ్చిపోయిన తర్వాత వస్తుంది వేరే విషయం, అదే శరీరంలో మళ్ళీ శరీరం పోడూరులో తిరుగుతున్నప్పుడే ఇంక ఎక్కడికి వెళ్లకుండా వాడికి అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చేసేటప్పటికి వాడికి ప్రపంచం అంతా అసత్యంగా గోసిపోయి, మనకి ఎంత సత్యంగా గోచరిస్తుందో ఈ నామరూపాత్మైన ఈ కర్మలతో కూడి మన ప్రపంచం అంతా అసత్యంగా గోచరించినప్పుడు ఇదంతా నిజమేనా, ఏంటి మనకు చావు లేదు, చావు రాకముందే ఇంత మార్పు వచ్చేసిందండి మనకి, ఇది సత్యమా అసత్యమా. ఎంత అబ్బురం, దీన్ని పూర్వమీమాంసలో చెప్తారు, ఉత్తరమీమాంస అనే పూర్వం పేచీలు కూడా అంటే ఏదైనా పని చేస్తే ఫలితం ఇచ్చేవాడు ఈశ్వరుడు ఉన్నాడు, ఫలదాత ఎవడాడు, సర్వసాక్షి, అన్ను చేసే పనులన్నీ చూస్తాడు, దానికి తగిన ఫలితం కూడా ఇస్తూ ఉంటాడు. ఈ పూర్వమీమాంస వాళ్ళు ఉన్నారు, జైమిని వాళ్ళు పెద్దవాళ్ళే, వాళ్ళు ఏం చెప్తారంటే ఈ సృష్టి అంతా ఈశ్వరుడి కాదు, ప్రకృతే చేసేసిందని, ప్రకృతి ఈ ప్రపంచాన్ని తయారు చేసింది, ఈశ్వరుడు ఏమి చేయలేదు, ప్రకృతి చేసిందని వాళ్ళు చెప్తారు. కాబట్టి అది కర్మఫలం వాళ్ళు ఒప్పుకుంటారు, కర్మ చేస్తే ఫలితం వస్తుందని వాళ్ళు ఒప్పుకుంటారు, వీళ్ళు ఒప్పుకుంటారు. అంటే నువ్వు మంచి కర్మ చేస్తే మంచి ఫలితం ప్రకృతి ఇచ్చేస్తుంది, పశ్చాత్త దేవుడు అక్కర్లేదని వాళ్ళు చెప్తారు. ఎవరు పూర్వమీమాంస వాళ్ళు. వీళ్ళు ఏమంటారంటే శంకరాచార్య వాళ్ళు, నువ్వు గోడ కట్టావు ఎవరింటికి, ఎవరికైనా గోడ కట్టి పెట్టావు, నీకు ఆ గోడ డబ్బులు ఇస్తుందా, గోడ కట్టించుకున్నట్టు డబ్బులు ఇస్తున్నాడని ఇదిలు అంటారు. ఈ పేచీలు కూడా మనకొద్దు. ఆ పూర్వమీమాంసలో మూడు రకాలు చెప్పారు, అపూర్వ విధి, తర్వాత నియమ విధి, తర్వాత పరిసంఖ్యాక విధి అని ఏదో చెప్పుకొచ్చారు మూడు రకాలు. అపూర్వ విధి అంటే ఏంటంటే చెప్పటానికి చాలా కష్టమైన విషయం, చెప్పగలగటం. చెప్పడం సాధ్యం కాదు. అటువంటి విషయాన్ని ఎవడన్నా చెప్పగలిగితే అపూర్వం. వాడు మనోనాశనం అయితే ప్రపంచం చేస్తూ ప్రపంచాన్ని చూస్తుంటే వాడు పొందిన అనుభవం వాడే చెప్పలేడు. వాడు ఒక శరీరంతో ఉన్నవాడు చెప్పలేడు. ఏం చేద్దంటే అది మాటలకు అందదు, మనసుకు అందదు, బుద్ధికి అందదు, ఇంద్రియాలకు అందదు, మరి దేనికి అందనప్పుడు ఎలా చెప్తాడు? అపూర్వ విధి, చెప్పటానికి వీలు లేని విషయాన్ని కూడా చెప్పగలగటం అపూర్వ విధి. నియామక విధి కూడా ఏం చెప్తాడు, పూర్వమీమాంసలో చెప్తాడు, మనవాళ్ళు కాదు పూర్వమీమాంసలో చెప్తారు. నియామక విధి అంటే పేకాట్లో డబ్బు సంపాదించవచ్చు, గుర్ర పందాల్లో డబ్బు సంపాదించవచ్చు, నీకు అర్థమవుతుందా, క్రికెట్ పందాల్లో డబ్బు సంపాదించవచ్చు. నీకు పేకాట్లో డబ్బు వచ్చి పడిపోతామనుకో, ఆ పని డబ్బు వచ్చినా కానీ వదిలే, మామూలు ఏదో పని చేసుకుని సంపాదించు. నియమం విడిచిపెట్ట, డబ్బు సంపాదనలో కూడా నియమం విడిచిపెట్టకో. నీకు అక్రమ మార్గాల్లో గుర్ర పందాల్లో పేకాట్లో డబ్బు వచ్చి పేకాట్లోకి వెళ్ళిన వాళ్ళు 100 మంది వెళ్ళారనుకోండి, పేకాట్లో 5 మంది బాగుపడతారు, 95 మంది శుభ్రంగా దరిద్రుల కింద అయిపోతారు, బెగ్గర్స్ కింద అయిపోతారు. మనకు పేకాట అలవాటు అయిందనుకోండి, 5 బాగుపడతారు 100 మందిలోనే, ఈ 95 మంది పాడైపోతారు కదా. ఈ 95 మంది డబ్బు 5 వచ్చేస్తుంది. గుర్ర పందాలే అంతే, ఈ పేకాట అంతే. ఈ తేకాట అలవాటు అయిన వాళ్ళు భార్యలు ఏమంటారు, మా ఆయన చాలా మంది చూడండి దుర్వలవాట్లు ఏముండి డబ్బు పోతాను అంటారు పాపం. ఇది అంటారు పాపం, వాడు తేకాట ఆడుతున్నాడు కళ్ళు తాగితే తెలుస్తుంది, వాడు సారా తాగితే ఇంటికి వచ్చి మత్తుగా ఉంటాడు తెలిసిపోతుంది. తేకాటాడి వాడు తెలియదు కదా, ఇంటికి మామూలుగానే వస్తాడు కూరగాయలే తెచ్చేస్తాడు కదా, ఇంటికి మామూలుగా కూరగాయలు తెచ్చే మా ఆయన చాలా మంది చూడండి చెడ్డ అలవాట్లు ఒకటి లేవండి డబ్బు పోతాడు. ఆ తేకాటాడి వాడు సైలెంట్గా పోతుంది, మొత్తం ఆస్తి అంత 100 ఎకరం సున్నా అయిపోయేవరకు ఇంటికని పెళ్ళాలని తెలియదు. ఇంకా కళ్ళే మెరుగు పేకాటి కంటే సారా మెరుగు, సారా తాగి వాళ్ళకి తొందరగా ఆస్తి పోదు, పూర్తిగా పోదు ఏదో కొంత పోయినా కదా. అంచేది ఇక్కడ నియామకం ఇదే లేదో అంటారు. నీకు ఒకవేళ పేకాటిలో డబ్బు వచ్చినా గొర్రె పందాలో డబ్బు వచ్చినా ఆ గొడవ పెంచుకో కదా, వదిలే నియమంగానే ఉండు. ఓ సంపద నీకు గొట్ట ఉంది కాబట్టి ఒక నియమ పద్ధతుల్లో నువ్వు సంపాదించుకుని తిను, కానీ పేకాటలో ఎక్కువ డబ్బు వచ్చేస్తుందని పేకాటి సెంటర్లు పెంచేకు. పెంచేదంటే నియమం తప్పిపోతుంది, మనస్సు ఒక క్రమం తప్పిపోతుంది. ఈ జన్మలో నీకు అది దాని తాలూకు వచ్చే బాధ ఈ జన్మలో తెలియదు, కానీ రాబోయే జన్మలో నీకు సఫలవలసి ఉంటుంది. ఆ నియామక విధి విడిచిపెట్టవు. నీకు అక్రమ మార్గాల్లో డబ్బు వచ్చినా అక్రమ మార్గాలు పట్టుకుని వెళ్ళిపోకు, క్రమ మార్గంలో ఉండి మనం చెప్పటం. ఇది మన వాళ్ళు చెప్పరు, పూర్వమీమాంసలు చెప్తారు. ఇంకా మూడోది ఏంటంటే ఇంకోటి పరిసంఖ్యాక విధి. ఇది రమణ మహర్షి గారు మనకి పనికొచ్చి చెప్తారు, పనికిరాని గొడవలు అసలు చెప్పరు. రమణ మహర్షి గారిలో గుణం ఉంది, ఆత్మ గురించి తప్పించి మిగతా గొడవలు చెప్పరు, చైతన్యం గురించి చెప్తారు మిగతా గొడవలు చెప్పరు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నాడు అనుకోని అన్నీ చెప్పేస్తాడు, పనికొచ్చే విషయాలు చెప్తాడు, పనికిరాని విషయాలు కూడా చెప్పేస్తాడు. పనికొచ్చి చెప్తాడు, పనికిరాని విషయాలు ఎందుకు చెప్పడం? పరిసంఖ్యాక విధి అంటారు దీన్ని. పనికిరాని విషయాలు ఎందుకు చెప్పడం? శంకరుడు కూడా బుద్ధి ఉంది. శంకరుడు కూడా పనికిరాని విషయాలు చెప్తాడు, ఆత్మజ్ఞానం గురించి చెప్తాడు, పనికిరాని టీచర్స్ కదా వాళ్ళు. వాళ్ళు టీచర్స్ అండి, బోరన్ టీచర్స్, గ్రేట్ టీచర్స్, డిస్టింగ్విష్డ్ టీచర్స్. నువ్వు ఇంటికెళ్ళి చదువు, శంకరాచార్య వాడు నీకు పాఠం చెప్తానంటే ఇంటికెళ్ళి చదువుకో అక్కర్లేదు. మీరు ఇంటికెళ్ళి సాధన కూడా చేయక్కర్లేదు. ఆ పరిసంఖ్యాక విధిలో రామకృష్ణ పరమహంస ఆచార్యుల వారి కూడా ఈ బుద్ధి ఉంది. నీకు పని విషయం రమణ మహర్షి గారు నీకు పనికొచ్చి మాట చెప్తారు, మిగతా విషయాలు ఇంకా గొడవ ఎత్తరు. నువ్వు 10 సార్లు అడిగినా సరే సార్ అంటారు, అది నేను చూడు ఇంకా గొడవ తప్పించేస్తారు. ఈ రామకృష్ణ పరమహంస గారికి ఈ బుద్ధి ఉంది, ఆచార్య వారికి ఈ బుద్ధి ఉంది. పనికొచ్చే విషయాలు చెప్తారు, పనికిరాని విషయాలు చెప్తారు. వీళ్ళు ఎందుకు చెప్తారంటే కారణం, పనికిరాని విషయాల్లో గెలితే ఈ ప్రమాదం ఉంది, ఇది మీ జుట్టు అట్టుకుంటుంది ఎప్పటికైనా. మీరు తాత్కాలికంగా దానివల్ల మీకు లాభాలు వచ్చినా చెప్పటికి పరిణామంలో దుఃఖం వచ్చేస్తుంది. పనికిరాని విషయాల్లో పనికిరాని తనం చెప్పి మనం అందులోకి వెళ్లకుండా వీడు చెప్తారు. అచ్చా అంటే వాళ్ళు టీచర్స్ వాళ్ళు. ఇప్పుడు డాక్టర్లు చూడండి, కొంతమంది మందులు రాసిచ్చేసి వాడని అంటారు, కొంతమంది కూర్చోబెట్టి మనం తినకుండా అన్నీ వరుసపెట్టి చెప్తారు. ఏ ఆ తినకుండా అని ఎందుకు చెప్తారు మనకి? ఆ తినటం మేము మందులు ఇచ్చినా మీరు అవి తినేస్తా అంటే ఈ మందులు సరిగ్గా పట్టవు, మీకు రోగాలు కూడా తగ్గవు, మీరు పనికిరా అది మీరు ఏదైతే తినకూడదో అది మానేస్తేనే మేము మా మందులు మీకు పట్టిస్తాయి, మీకు ఆరోగ్యం వస్తుంది అని పనికిరాని అది పనికిరా. మరి తినకూడనే కూడా ఎందుకు చెప్తున్నారు అనుకోండి అంటే తిన అది అది తినటం వల్ల వచ్చే నష్టం మనకు తెలియటానికి తినకూడనే చెప్తారు వాళ్ళు. ఆచార్యుల వారి దగ్గర ఈ బుద్ధి ఉంది, పనికొచ్చి చెప్తారు, పనికిరాని చెప్తారు. ఎందుకు ఈ గొడవలన్నీ మన దగ్గరికి మోసుకొస్తున్నాడు అనిపిస్తుంది. అందులో ఉన్న ప్రమాదం చెప్పి అందరూ పడకుండా భవిష్యత్తులో పడకుండా చెప్తాడు. ఇంక అర్థమవుతుంది, భవిష్యత్తులో మన ఆటల్లో పడకుండా చెప్తాడు ఈ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఈ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఈ బిహేవియర్ ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మీరు ప్రయాణాల్లో మీకు తెలియని వాళ్ళని నమ్మకండి, ఇది కూడా చెప్తాడు ఆచార్యుడు. ఇటువంటి భగవాన్ చెప్పరు. మీరు ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తుంటే ఇప్పుడు మీరు కూడా మంచుని దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎవరో మీరు ఎవరో పరిచయం అయిన వాళ్ళు చిన్నకారు ఎక్కడంటే ఎక్కకూడదు మీరు. మీకేమి పరిచయం లేని వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతారనుకోండి, మార్చారు అంటారు కూడా. మేము మార్చారు వెళుతున్నాం మా కారులో కూర్చొని అంటే ఆర్టీసీ బస్సులు ఎక్క వచ్చింది కానీ ఎప్పుడు చిన్న కార్లు ఎక్కకండి. అది మధ్యలో ఎప్పుడు ఆర్డ్ చేసి మీ మెడలో గొలుసు తీసుకుని వెళ్ళిపోతారు. ఇది చిన్న కారు కదా, మార్చేది దర్జాగా వెళ్ళిపోవచ్చు అని కూర్చోకుండా ఎప్పుడు వెళ్ళాలా. ఆచార్యులు వారు ప్రయాణాల్లో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాడు. ఇంకా టీచర్ ఆయన పాపం ఏం చేస్తాడు, టీచర్ ఆయన చెప్పకుండా ఉండలేడు. ఏం చేస్తాడు చెప్పకుండా ఉండలేడు. మీరు ప్రయాణాలకి ఆత్మజ్ఞానానికి సంబంధం ఏంటి అసలు? మీరు ప్రయాణాలు చేస్తాడే ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా, ఏం పట్టుకెళ్ళాలో, వాటర్ విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలో అని చిన్న విషయాలు కూడా చెప్తాడు. ఎవడు? ఆచార్యుడు. మనకు పనికొచ్చి చెప్తాడు, పనికిరాని ఎందుకు చెప్తాడా, ఎలా విడిచిపెట్టాలో చెప్తాడు, మనకు పనికొచ్చి అన్నీ ఎలా పోషించుకోవాలో చెప్తాడు వాడు ఆచార్యుడు. దాన్ని పరిసంఖ్యాక విధి అంటారు. ఒకటి అపూర్వ విధి, రెండు క్రమ విధి, నియమ విధి, మూడు పరిసంఖ్యాక విధి. అంటే నియమ విధి అంటే నీకు అక్రమ మార్గం, నీ ఒక నియమం లేకుండా పద్ధతి లేకుండా నీకు డబ్బు వచ్చేస్తా అంటే మా బాగా వచ్చేస్తాను అనుకోకు. అది వస్తే అక్కడ చూడ అది ఆఫ్ చేసి ఒక క్రమ పద్ధతిలో నీ సంపాదన పెట్టుకోమని. సర్వభూతాత్మ భూతాత్మ పూర్వమన్నపి నా లిప్యతే, అంటే జితేంద్రుడు, మనోనిగ్రహం కలవాడు, పవిత్రమైన మనస్సు గలవాడు, అందరినీ ప్రేమించేవాడు, అందరి క్షేమం కోరేవాడు, వాడు పని చేస్తున్నా చేయని వాడితో సమానము. వాడు పని చేసిన ఒకవేళ వాడి విత్తనాలు, వాడి మనసులో విత్తనాలు పడ్డా ఈశ్వర అనుగ్రహం వల్ల కాలిపోతాయి. కాలిపోయిన విత్తనం మళ్ళీ మొలవదు, కాలిపోయిన విత్తనం మళ్ళీ మొలవదు అని చెప్పి ఇలా రకం ఈ రకంగా పనిచేసిన వాళ్ళకి ఇప్పుడు విత్తనాలు పడ్డా ఈశ్వర అనుగ్రహం శుభ్రంగా కాలిపోతాయి, అవి మొలకెత్తావు. మొలకెత్తని పునర్జన్మకి కారణాలు అవ్వవు. అదేంటది? పునర్జన్మకి కారణాలు అవ్వవు. ఇక్కడ ఇంకో విచిత్రమైన శ్లోకం ఉంది. విద్య వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శపాకే చ పండిత సమదర్శిన. శ్లోకం అంటే ఏంటి? మీకు ఎంత శ్లోకం ఉన్నప్పటికప్పుడు ఆర్పేసేది శ్లోకం. వాళ్ళంటాడు రాముణ్ణే, నువ్వు సత్పురుషుల్లాగా కనిపిస్తున్నావు, వేషం సత్పురుష వేషం వేసుకున్నావు, కానీ నీ లక్షణాలు అని దుష్టుడు లక్షణాలు. నేను అన్యాయంగా చెట్టు చాటు నుంచి చంపావు. నా పెళ్ళం ముందే చెప్పింది, ఆ సుగ్రీవుడికి ఎవడో స్నేహితుడు దొరికాడు, రాముడు అనేవాడు నేను చంపేయగల శక్తి ఉన్నవాడని. కానీ నేను రాముడు ధర్మాత్ముడని విన్నాను. ధర్మాత్ముడు ఇలా చంపుతాడని అనుకోలేదు. ధర్మాత్ముడు నువ్వు దశరథ కుమారుడివేనా? దశరథ కుమారుడు చేసే పనులది చెట్టు చాటు నుండి చంపుతావా నువ్వు? నీవు నీ కుటుంబం ఎటువంటిది, నువ్వు చేసే పనులు ఎటువంటివి, నీ కుటుంబం ఎటువంటి కుటుంబంలో పుట్టావు, నువ్వు చేసే పనులు ఎటువంటివి? పైగా నా ఎదురుగుండా వచ్చి ఎందుకు చంపలేదు? నేను యుద్ధం మైకంలో ఉండగా సుగ్రీవుడితో యుద్ధం చేస్తూ ఆ మైకంలో ఉండగా ఎక్కడో చెట్టు చాటు నుండి బాణం వేసి చంపుతావా? నువ్వు సత్పురుషుడి వేషం వల్ల దుష్టుడు బాబు అంటాడు వాడు. అప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వలేదని రాముడు మనం నిగ్రహం చూడండి. తర్వాత ఎప్పుడో సమాధానం చెప్తాడు, కానీ అప్పుడు డిస్టర్బ్ అలా ప్రశాంతంగా ఉన్నాడు. నీ వేషం సత్పురుషుడి వేషం వేసుకున్నావు, నువ్వు వేషం కానీ దుష్టుడివే నువ్వు. డ్రెస్ మట్టుకి సత్పురుషుడు డ్రెస్ లాగా ఉంది నీది. నా భార్య ముందే వచ్చింది, ఆ స్త్రీ ముందే చెప్పింది నాకు. అంటే ఆవిడ జ్ఞాని, లక్ష్మణుడు తల్లి, వారి భార్య, రావణాసుడి భార్య, ఈ ముగ్గురు జ్ఞానులు. అది మంచి చెప్తారు, వినకపోతే పొమ్మంటారు. రావణాసురుడు భార్య దుర్మార్గురాలు అనుకోకుండా, ఆవిడ పేరు మహాజ్ఞాని, ఆవిడ మండోదరు. రావణాసురుడు చాలా మంచి చెప్పింది ఆవిడ. జనాపోతే నా నువ్వు నాశనం అవుతావు, నువ్వు ఒక్కడే నాశనమే పర్లేదు, లంకను కూడా పాడు చేసేస్తున్నావని చెప్పాడు. పాడు చెప్పారు వాళ్ళు విన్న వాళ్ళు ఎలా పోతే వాళ్ళు ఎక్కడో వాళ్ళు ఇలా మనం డ్యూటీ చేసాము పోతే పోతారనుకుంటారు. అయితే లోపల జ్ఞానం అనే అర్థం ఉందాడు వాళ్ళకి. లోపల జ్ఞానం ఫైర్ ఉంటుందని అగ్ని ఉంటుంది వాళ్ళకి. ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళే డ్యూటీ చేస్తారు, మనం వినకపోతే మనం చేస్తే పోయిన వాళ్ళు పోతారు. బెంగెట్టుకోవడాలు ఉండవు వాళ్ళకి. ఎంచేది బెంగెట్టుకోవడం, వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు మహాజ్ఞానులు. అంచేది బెంగెట్టుకునే సమస్య ఏమి ఉండదు వాళ్ళకి. చెప్ డ్యూటీ చేస్తారు అంతే. ఏమంటాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తినే. విద్య గలవాడికి వినయం రావాలి, విద్య గలవాడికి వినయం రావాలి. మీరు విద్యావంతులు అనుకోండి, మీకు వినయం ఉండాలి. మీకు విద్య ఉండి వినయం రాకపోతే అది విద్య అంటాడు ఆచార్యుడు. మళ్ళీ ఆచార్యుడి దగ్గరికి వెళుతున్నాం. ఇప్పుడు మేము నిప్పు ముట్టుకున్నామండి, కాలు లేదంటే అర్థం ఏంటి? నిప్పు ఏం చేస్తుంది? కాలుతుంది. నిప్పు ఏం చేస్తుంది? కాదు, ధర్మం అది. నిప్పు ముట్టుకుంటామని కాలు లేదంటే అది నిప్పు కాదని అర్థం. మీరు ముట్టుకున్నదే నిప్పు కాదు. అంటే విద్యను కంపల్సరీగా విద్య నేర్చుకున్నాడు వినయం రావాలి. కానీ ఇప్పుడు ఎవరికి వినయం రావట్రాలేదు. అంటే అది కూడా ఒక విద్య అంటాడు ఆచార్యుడు. అది విద్యలా, అది విద్యలా, అవిద్యలా? విద్య నేర్చుకున్న వాడికి వినయం వచ్చి తీరాలి. అది వినయం రావట్రాలేదు అనుకోండి, అది విద్య అవిద్య? మీరు నిప్పు మీద చేయేశారు, అది కాల్చాలి. అది కాల్చకపోతే నిప్పు కాదని అర్థం. నిప్పు మీద చేసేసామని కాల్చలేదంటే విద్య గలవాడికి, విద్య గలవాడు, వినయం గలవాడు అటువంటి బ్రాహ్మణుడు. విద్య మీరు మేము బాగా విద్యావంతులు అంటే అక్కడ ఏముండాలి? వినయం ఉండాలి. వినయం లేదనుకోండి, మీరు నేర్చుకున్నది విద్య కాదు అవిద్య. చదువుకుని చదువుకుని పాడైపోవటం ఎందుకండి? మనం చదువుకోవడం కష్టపడి చదువుకోవడం పాడైపోవటం మీ. ఇప్పుడు మీకు చదువు బాగా చదువుకోవడంలో ఎడతెరకలు వచ్చేసినాయి అనుకోండి, అంటే మీ చదువు మిమ్మల్ని పాడు చేసేస్తానని అర్థం. అంటే మీరు చదువుకోవడం చదువుకుని చదువుకుని పాడైపోవడానికి చదువు ఎంచుకోండి. వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి చదువుకుని పాడైపోవడానికి చదువు ఎంచుకోండి. గాంధీ గారి తల్లి గాంధీ గారు ఇంగ్లాండ్ వెళ్తా అంటే ఒకటి చెప్పిందండి, అక్కడ కళ్ళు ఎక్కువ తాగుతారంటే ఇంగ్లాండ్లో నువ్వు ఇక్కడ ఏ షావుకారు గుమస్తాలు చేసుకుని బతకొచ్చున్నావు ఇక్కడ? నువ్వు వాళ్ళు కాముట్లు కదండి, నువ్వు ఏ షావుకారు గుమస్తాలు చేసుకుని బతకొచ్చావు ఇక్కడ? నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళేది చదువుకొచ్చి అక్కడ మాంసం తింటాం, చేపలు తింటాం నేర్చుకుని, సిగరెట్లు కాల్చడం నేర్చుకుని, సారా సాగు ఇవన్నీ వచ్చేందుకు నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోవడం అనవసరం, పదం వెళ్ళటం మానేయమని చెప్పింది. ఇంగ్లాండ్ వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టుకుని అక్కడేమో సారా తాగటం, మామూలు సిగరెట్లు కాల్చడం, మాంసం చేపలు తినాలి, కావుంట్లు కదండి మాంసం చేపలు తింటాం నేర్చుకుని, ఇక్కడ ఇంటికి సిద్ధమైతే నీ కోసం డబ్బు ఖర్చు పెట్టి అని నేర్చుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టినట్టే ఎందుకు? పాడైపోవడానికి ఇంగ్లాండ్ ఎంచుకోండి, పాడైపోవడానికి ఇంగ్లాండ్ ఎంచుకోండి. విద్య వినయ సంపన్నే ఎవరికైతే భగవంతుడు చెప్పేది ఏంటంటే ఈ దృష్టి మనకి, ఎవడైతే బాగా చదువుకుని వినయం సంపాదించుకున్న బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు ఏనుగు, గవి ఆవు, అష్టిని ఏనుగు, ఏనుగులు బాగా చదువుకున్న బ్రాహ్మణుడు, వినయం గల బ్రాహ్మణుడు, ఆవులు, ఏనుగులు, కుక్కలు, కుక్క మాంసం తినేవాడులో అందరిలోని ఒకటే పరమాత్మ ఉన్నాడు. వాళ్ళ గుణాల్లో తేడా ఉండొచ్చు, కానీ అందులోనే ఒకడే పరమాత్మ ఉన్నాడు. గుణాల్లో తేడా వచ్చు, ఒక జీవుడు కుక్క కింద ఉన్నాడు, ఓ జీవుడు కుక్క మాంసం తింటున్నాడు, ఇంకో జీవుడు ఆవు కింద ఉన్నాడు, ఇంకో జీవుడు ఏనుగు, వాడు జీవకోటే. ఒక జీవుడేమో ఉత్తమ బ్రాహ్మణుడి కింద ఉన్నాడు. సరే, వాళ్ళ కర్మలు బట్టి వాళ్ళు అలా ఉన్నారు. నీకెందుకు వాళ్ళు గొడవ? వాళ్ళందరిలోనే పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మను మాత్రమే చూడటం నేర్చుకో. నీకు వికారాలు రావు. ముందు నీకు వికారాలు రాకుండా చూసుకో. మనస్సు వల్ల మనోనాశనం అయ్యే వరకు మనస్సుకి ఎప్పుడు ఏ వికారం వస్తుందో చెప్పలేము. మనస్సు కూడా అనాత్మ. అనాత్మతో నువ్వు తాదాక్యం పొందుతున్నావు. ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చి మీద పడుతుందో చెప్పలేము. కత్తి అంచి మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినవాడు కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. అసహనం పనికి రాదు. వాడి కర్మను బట్టి ఒకడు కుక్క అయ్యాడు, ఇంకో ఏనుగయ్యాడు, ఒకడు చండాలు, వాడు కుక్క మాంసం తినేవాడు. వాళ్ళు కూడా నీకెందుకు అలా వాళ్ళ గుణాలు పట్టుకుని నీకు వికారాలు వస్తాయి. మనస్సున్నాను చెప్పి వికారాలు రాకుండా చూసుకోవడం కష్టం. అసలు మనస్సే వికారాలతో తయారైంది. అంచేత నువ్వేం చేస్తావు, అందరిలోని పరమాత్మనే చూడటం నేర్చుకో. అందరిలోని అంతర్యామిగా ఉన్నాడు నారాయణుడు. అందరిలోని అంతర్యామిగా ఉన్నాడు. వాళ్ళు చేసుకున్న కర్మను బట్టి వాళ్ళు తయారే. అది నీకేలా? వాళ్ళ హృదయంలో నారాయణుడు చూడు. నువ్వు వికారాలు రాకుండా, నీ మనసులో వికారాలు పుట్టకుండా ఉంటాయి. అంచేత వాళ్ళు ఏ రకంగా ఉన్నా ఆ అందమంటే ఏమిటివయ్యా అన్నాడు ఆచార్యుడు. నీ కళ్ళు ముక్కు అందంగా ఉంటే సరిపోతుందా? నీ నడక అందంగా ఉంటే సరిపోతుందా? నీ ముక్కు బాగుంది, నీ కళ్ళు బాగున్నాయి, అది కూడా అందమేనా? నీ మనసులో అందం ఉండొద్దా? మాటలో అందం వద్దా? ఇక నీ ముక్కు అందంగా ఉంటే సరిపోయిందా? ఈ ముక్కు ఎప్పుడైనా వల్లకాళ్ళు కాలిపోయిందే కదా, ఎంత అందమైన ముక్కు అయినా. ఆచార్యుడు అంటాడు, అందం అంటే నీ కళ్ళు ముక్కు అందంగా ఉంటే అందంగా ఉంటే ఉండనివ్వండి, వద్దని కాదు నేను చెప్పేది. ఆ మాటలో అందం ఉండొద్దా? మనస్సులో అందం ఉండొద్దా? ఆ ఎక్స్ప్రెషన్లో, ఆ చెప్పే పద్ధతిలో అందం ఉండదు. అందం అంటే కేవలం కళ్ళు అందంగా ఉంటే సరిపోతుందా? ముక్కు అందంగా ఉంటే సరిపోతుందా? అందం అంటే అంతేనా? కేవలం శరీర సంబంధమేనా? ఇంకా మనసుకి సంబంధం లేదా అందం అంటారు? ఆచార్య కొంతమంది ఎర్రగా బుర్రగా బాగానే కనిపిస్తారు, మాటలో సొంపుతనం ఉండదు. కొంతమంది కోచిపిల్లలా బాగానే ఉంటారు, ఎర్రగానే ఉంటారు. కోచిపిల్ల కూడా ఎర్రగానే ఉంటుంది. రామానుజాచార్యులు కంచిలో గురువుగారి దగ్గర చదువుకున్నాడు. పాపం అది మెడ్రాస్కి కంచికి మధ్యలో ఉంది రామానుజాచార్యుల స్వగ్రామం. అక్కడే రాజీవ్ గాంధీని చంపేశారు. వీడు కంచిలో మకాం పెట్టి బ్రహ్మసూత్రాలు ఇవన్నీ ఉపనిషత్తులు చదువుకున్నాడు రామానుజాచార్య. ఒకసారి వాడు గురువు ఏం చేశాడు పొరపాటునే, పెరుమాళ్ళు చాలా అందంగా ఉంటాడు, వాడు సౌందర్యం వర్ణించలేము, వాడు ఎంత ఎర్రగా ఉంటాడంటే పెరుమాళ్ళు కోచిపిర్రలా ఉంటాడు అన్నాడు. అది ఎవంటే పెరుమాళ్ళు సౌందర్యం కోచిపిర్ర మరుసటం చదువు మానేశాడు బాబు. వీడు పండితులు అయ్యి ఉండొచ్చు, వీడి దగ్గర చదువు మరుసటం రాను గురువుగారు రేపించి మీ దగ్గర రాను అంటే పెరుమాళ్ళు కోచిపిర్రతో చెప్పారు. వాళ్ళు కోచిపిర్రతో పోలిస్తే భరించలేరు. పెళ్లి కూచులు చాలా బాగుంటుంది, కోచిపిర్రలా ఉంటాయి. ఎలా ఉంటుంది? తప్పుగా ఉంటుంది కదండి. ఆ పోలికి ఎంత తప్పుగా ఉంటుంది? పెళ్లి కూచులు ఎలా ఉంటుందంటే చాలా బాగుందని కోచిపిర్రలా ఉంటుందంటే రామానుజాచార్య పండితుడేనండి, ఎవడండే ఆ గురువు గారు? నిజంగా పండితుడేనండి. మరి పొరపాటు నాకు వచ్చేసిందండి. పెరిమాళ్ళు చాలా అందంగా ఉంటాడు, సౌందర్యాలు మనం వర్ణించలేము, కోతి పిల్లలా ఉంటాడు అన్నాడు సౌందర్యం. మరుసటి రోజు చదువు రాను మాస్టర్ని నమస్కారం పెట్టి, పాదాలకు నమస్కారం పెట్టి, ఏదో 10 పళ్ళు ఇచ్చి ఆయనకి ఏదో సమర్పించవలసిన సమర్పించుకుని వచ్చేసాడు. ఆ మాట వినలేక మీరు గొప్ప పండితులే, మీరు ఎంత పండితులైనా భక్తి లేకపోతే నేను చదువుకోవడానికి రానున్నాడు. మీరు ఎంత గొప్ప పండించానో మీకు భక్తి లేకపోతే మటుకు నేను మీ దగ్గర చదువుకోవడానికి రానున్నాడు. అప్పుడు అక్కడ ఇంటి పెట్టి శ్రీరంగం వెళ్ళిపోయాడు. రామానుజుని భార్య కూడా గొప్ప అందంగా ఉంటుంది, కానీ నోరు తెరిచిందంటే బాణాలు వేసేస్తుంది. రామానుజు పాడి కర్మ ఏంటో అలా అలా వచ్చింది రామానుజుని కర్మ. రామానుజుని భార్య పిల్లలు రామానుజుడికి సంతానం లేరు, కానీ భార్య చాలా గొప్పగా ఉంటుంది. కానీ రామానుజుని నోరు తెరిచాడంటే పోట్లాడికి వచ్చేస్తుంది. దాన్ని అంటారు మాట్లాడితే పోట్లాడతారు. ఏమంటారు? మాట్లాడితే పోట్లాడు. అలాగే పూర్వజన్మ కర్మను బట్టి అది సిద్ధమైంది. కానీ చూడటానికి మటుకు చాలా గొప్ప అందంగా ఉంటుంది. కానీ మాట నోరు 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 కనుక ఊపించేసింది, ఏమైనా ఒకటి తిట్టేస్తుంది పట్టుకుని. రామానుజు గురువు గారిని కూడా తిట్టేసింది. రామాజుని సన్యాసం పుచ్చుకోవాలని పుచ్చుకోలేదు. రామ భార్యకి జలిసిపోయి పారిపోయాడు. రామానుజుడికి మధ్వాచార్యుల వారికి పెళ్ళి అవ్వలేదు, ఆచార్యులు శంకరాచార్య వారికి పెళ్ళి అవ్వలేదు, రామానుజాచార్యుల వారికి పెళ్ళి అయింది. పాపం 10 సంవత్సరాలను ఉన్నారు, కానీ భార్యకి జలిసి బారిపోయి సన్యాసం పుచ్చేసుకున్నాడు. అది ఏదో రకంగా అయిపోయాడు. మనం స్నానం చెయ్యాలన్నా ఇప్పుడు రేవులో దిగి మనం స్నానం చెయ్యాలని చేసినా తడిచిపోతాం. మన గట్టు పక్కన కూర్చుంటే ఎవడో వచ్చి మన చెల్లెలో గెంటేసినా తడిచిపోతాం. ఎలాగైనా స్నానం అయిపోతుంది. రామానుజుడికి పిల్లలే స్నానం చేయించేసింది. ఎలాగైనా స్నానమే కదా. విద్యా వినయం అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే వాడు వాడి ప్రారంభాన్ని బట్టి వాళ్ళ జీవితాలు అంటే, కానీ అందరిలో నువ్వు వికారాలు చెందకవాడు, అటువంటి వాడు ఇటువంటి వాడు విమర్శల జోలికి వెళ్ళకో. అంటే నువ్వు విమర్శల జోలికి వెళితే ఎప్పుడు నువ్వు ఎప్పుడైనా మంచి మాటలు ఎవరికైనా చెప్పినా మాటలు పట్టేవో. ఇది భగవంతుడి గారు ఆచార్యుడు చెప్పాడు. ఇది గ్రేట్ ఆచార్యుడు. ఇప్పుడు నువ్వు అందరినీ విమర్శించడానికి అలవాటు పడ్డావు అనుకో, ఎప్పుడు నువ్వు ఎవరికైనా ఏదైనా మంచి చెప్పినా ఆ విన్న వాళ్ళకి ఇది పట్టివ్వదని చెప్పాడు ఆచార్యుడు. చెప్పచ్చు, ఎప్పుడైనా నువ్వు కూడా మంచి చెప్పినా ప్రయోజనం లేదు, అది వాళ్ళకి పట్టేది కాదు. చెప్పిన వాళ్ళకి మా అంటూ ఉంటాం, చూడండి డాక్టర్ గారు మీరు మందులు ఇచ్చారు, మాకేం పట్టి ఉండాలి, మందులు మార్చమని అంటూ ఉంటాం. అలాగే వాళ్ళు ఎక్కువ ఇతరులను విమర్శించే వాళ్ళు కూడా ఎప్పుడైనా మంచి మాట చెప్పొచ్చినా విమర్శలు అలవాటు అయిపోయిన నోరు కదా అది. ఆ నోటి అంట మంచి మాట వచ్చినా ఎవరికీ పని చేయదు. పండిత సమదర్శన మిగతా వాళ్ళు కూడా నీకెందుకయ్యా, నువ్వు మటుకి వాళ్ళు ఎలా వాళ్ళ రూపం ఎలా ఉంటే ఎలా, నీకెందుకు వాళ్ళ గుణం ఎలా ఉంటే నీకెందుకు, వాళ్ళ అంతర్యాముగా లోపల ఈశ్వరుడు ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు, ఆ నారాయణుడే దర్శించు. ఆ నారాయణుడే దర్శిస్తే అప్పుడు నిజమైన పండితుడు నువ్వు, నువ్వే పండితుడు. అప్పుడు ఈ పుస్తక జన్య జ్ఞానం ఉన్నాడు కాదు, అందరిలోనే నారాయణుడు ఎవడైతే దర్శిస్తున్నాడో వాడే పండితుడు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ చిన్న ద్వైదాహ యథాత్మన సర్వభూత హితేరతాహ. సర్వభూత ఇది భగవాన్ వాచ. ఇదేంటిది? భగవాన్ వాచ. అంటే మీకు వైకుంఠాలు గొడవ కైలాసాలు గొడవ వదిలేయండి. బోత్ సైడ్స్ కాకుండా ఏంటిది? బోత్ సైడ్స్. శరీరం ఉంటే సుఖం, శరీరం పోతే సుఖం. ప్రపంచం కనిపిస్తా అంటే సుఖం, ప్రపంచం కనిపించకపోతే సుఖం. ఆ బోత్ సైడ్ సుఖం చూసుకోమని చెప్తున్నాడు. అది అద్వైతబోధం. అది ఆచార్యుడు బోధం. అది ఆ సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడే మీరు ఏనుగు మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఈ పాపాలు పుణ్యాలు కూడా వదిలేయమన్నాడు ఆచార్యుడు. పాపాలు పుణ్యాలు, ఇప్పుడు మీకు స్వప్నంలో ఏదో పెద్ద పాపం చేసినట్టు వస్తుంది, మెలకు వచ్చాక పాపాన్ని పట్టించుకుంటారా? పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? అది అబద్ధం తెలిసిపోయింది మీకు. ఎలాగ ఈ స్వప్నాలు, ఇటువంటి పాపాలు పుణ్యాలు స్వప్న ఆ గొడవ వదిలేయండి. మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. అంటే మెలకు వచ్చాక ఆ పాపాలు పుణ్యాలు అలా సత్యమైపోతున్నాయో, మీకు బ్రహ్మానందం వచ్చాక ఆ పాపాలు పుణ్యాలు కూడా స్వప్న సమానము. అవి ఇంకా మిమ్మల్ని ఎక్కడికి పంపలేవు. పుణ్యం స్వర్గలోకంలో కానీ పాపం నరకలోకంలో పంపలేవు. శక్తిహీనమైపోతాయి. బ్రహ్మజ్ఞానం అగ్ని ముందు ఆచార్యవాచ. మీకు ఇప్పుడే ఎక్కడ ఏనుగు మీద కూర్చున్నట్టు మీరు సబ్జెక్ట్ ఫాలో అవుతా అంటారు. ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు, ఏదో లోకంలోకి వెళ్ళక్కర్లేదు. ఇక్కడే ఆచార్య వాచ లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ చిన్న ద్వైదాహ యథాత్మా యథాత్మన సర్వభూత ఇతేరతాహ. నువ్వు ముందు నీ మనసులో ఉన్న కల్మషం ఏంటో చూసుకుని ఆ స్కానింగ్ అది బాగా చేయించుకుని అందులోంచి బయటకు రా. ఇప్పుడు మన శరీరంలో ఏమైనా దోషం ఉంటే స్కానింగ్ చేస్తారు. ఏం చేస్తారు? స్కానింగ్ చేస్తారు. ఆ దోషం ఉందా లేదా అని. అంటే దోషం ఉందని కాదు, డౌట్ ఫ్రీ అంటారు వాళ్ళు. ఎందుకంటే మేము అక్కర్లేనని చేయాలి. మరి మాకు డౌట్ ఫ్రీ, మీకు ఆ రోగం ఉందని మాకు అనుమానం ఉంది. ఆ రోగం లేదని నిర్ధారణ చేసుకోవడానికి స్కానింగ్ చేస్తున్నాం అంటారు. మనం వద్దంటే కోపం వస్తుంది. నేనే డాక్టర్ను, మీరే డాక్టర్, నేనే డాక్టర్ను, మీరే డాక్టర్ అంటారు. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే క్షీణ కల్మషాహ. మీ మనసులో అసలు ముందు కల్మషం ఉందో లేదో చూసుకోండి. ఈ రోజు గంట మీరు ఏకాంతవాసంగా కూర్చోండి. ఏకాంతవాసంలో మీరు అస్తమాని బజార్లో పడిపోకండి. రోజు ఏకాంత రోజు గంట సేపు మీ ఇంటికాడ ఏకాంతంగా కూర్చోండి. ఎప్పుడైనా వెళితే మీకు బాగా మీ ఇంటికి దగ్గరగా ఉన్న గుళ్ళోకి వెళితే వారానికో రోజున వెళ్ళండి. ఏకాంతంగా కూర్చోండి. అప్పుడు మీ మనసులో ఈ కల్మషం ఉందనేది మీకు తెలుస్తూ ఉంటుంది. మీకు మీ మనసులో అసూయ ఉందని కూడా మీకు తెలియకుండా ఉంటుందా? మీ మనసులో ఏముందో మీకు తెలియకుండా ఉంటుందా? మీకు తెలుస్తూ ఉంటుంది కదా. ఒకవేళ మీరు దాన్ని గ్రహించకపోయినా సాక్షి చూస్తాడు, సర్వసాక్షి. వాడు ఏంటది సర్వసాక్షి? మీ మనస్సులో ఉన్న మన మీ అంటే భగవంతుడి దయ ఎక్కడ ఉంటుందంటే, మీ మనసులో ఉన్న కల్మషం మీకు కనిపించకపోతే మీ బుద్ధికి జ్ఞానాన్ని ఇచ్చి మీ బుద్ధి మీ మనసులో ఉన్న కల్మషాన్ని మీరు చూసే శక్తిని ఇస్తాడు. అది ఆచార్యుడి దయ. అయితే డబ్బు ఖర్చు పెట్టాక స్కానింగ్ అక్కర్లేదు దీనికి. ఆచార్యుడు మీకేం డబ్బు ఖర్చు, స్కానింగ్ మిషన్లు అక్కర్లేదు. అంటే మీ కల్మషం తిరిగితేలేదు అనుకోండి, ఆ కల్మషం తెలియపోతే మీలో కల్మషం ఉందని తెలియటానికి దాన్ని మనసు యొక్క పైభాగంలో తీసుకొచ్చి మీకు చూపిస్తాడు. అప్పుడు తర్వాత ఓహో ఈ కల్మషం మనం పోగొట్టుకోవాలనే బుద్ధిని కూడా ఆయనే కలగజేస్తాడు. అందులోంచి బయటకు వచ్చే శక్తిని కూడా ఆయనే ఇస్తాడు. ఆచార్యుడే మన గురువు, ఆచార్యుడే మనకు దేవుడు. ఇంకో దేవుడితో పదే ఉంది మనకి. ఇంకా చిల్లర దేవుళ్ళు కూడా ఎందుకు మనకేమో. వాడే గురువు, వాడే ఆచార్యుడు, వాడే తల్లి, వాడే తండ్రి, వాడే దేవుడు. ఇంకా చిల్లర దేవుళ్ళు కూడా ఎందుకు మనకి. క్షీణ కల్మషాహ. ఆ కల్మషం ఉందని ఆయన చూపిస్తాడు. తర్వాత ఈ కల్మషం ఉందని చెప్పి నీలో ఈ బలహీనత అని చెప్పి చూపిస్తాడు. అందులోంచి ఎలా బయటకు రావాలి నీ చేత ప్రయత్నం చేయిస్తాడు. అందులో నిన్ను విడుదల చేయిస్తాడు. ఎవడు? ఆచార్యుడు. కానీ నీకు ఉండవలసింది ఒకటే నమ్మకం, ఒకటే పెట్టుబడి. ఆచార్యుడు అంటాడు ఇక్కడ నీ ఎదురుగుండా కొండ ఉందనుకో, నేను నిజంగా విశ్వాసపాత్రుడనుకో, వెళ్ళి ఆ రోడ్డు దాటి వెళ్ళి అక్కడ ఎదురు అక్కడ అక్కడ కూర్చొని కొండను ఆదేశించే కొండ వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది అంటాడు వాడి ఆచార్యుడు. వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటికి రెండు మూడు పర్లాంగుల దూరం రెండు పర్లాంగుల దూరం నది ఉండింది పూర్ణానది. ఆవిడ ఏం చేసేది అంత పెద్ద వయసులో నడవలేక వచ్చారు పడిపోయింది. ఆవిడ మన అంత దూరం నది స్నానం మానేయమని చెప్పిన మానేది కాదండి, అలవాటు అయిపోయింది. ఇప్పుడు రోజు కాలువ స్నానం చేసేవాళ్ళు ఇంట్లో స్నానం చేయలేరు. కాలువ స్నానం చేసేవాళ్ళు పక్కన దగ్గర నది ఉంటే నదిలో స్నానం ఇంటికాడ ఇంకా ఇంటికాడ స్నానం చేసిన వాళ్ళకి చేసినట్టు ఉండదు. ఆచార్య వారు తల్లిపోయినాడు, ఒకసారి పడిపోయింది. పడిపోతే అప్పుడు ఆ నదిని ఇలా ఇలా పడిపోతుందే, నువ్వు దూరంగా ఉన్నావు, కొంచెం మా ఇంటి పక్క నుంచి ప్రవహించని చెప్తాడు, ప్రార్థిస్తాడు గంగాధర. ఆ ఇంటి పక్క నుంచి అప్పుడు ప్రవహించప్పుడు మీరు వెళ్ళి చూ కారడేలు చూస్తే నది ఎలా మలుపు తిరిగిందో మీ కళ్ళకే తెలుస్తుంది. ఆ ప్రవాహం అలాగుంటుంది. వీళ్ళు ఇంటి పక్క నుంచి వెళ్ళదు ఈవిడ స్నానం చేయటానికి. మానమంటే మానందో ఇంటికాడ చేయి స్నానం ఉంటుంది అంటే అలవాటు అయిపోయింది నదిలో స్నానం చేయటం. ఆ నది దూరం అయిపోయింది. ఆ నదిని ప్రార్థన చేసి ఆచార్య వారి ఇంటి పక్కన ప్రవేశింపజేశాడు. ఇప్పుడు కూడా మీరు కారడేలు చూస్తే మార్గం తెలుస్తుంది అంటే మార్గాన్ని కొంచెం పక్కకు తప్పించాడు, మార్గాన్ని పక్కకు తప్పించాడు. లవంతే బ్రహ్మ నిర్వాణం క్షీణ కల్మషం నుంచి ముందు మీ మనసులో ఏ కల్మషం ఉందో చూసుకోండి, రాంగ్ థింకింగ్ ఎక్కడ ఉందో చూసుకోండి. అందులోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. అందులోంచి బయటకు రావడానికి ప్రయత్నం. మీకు ఎక్కడైనా రుణం ఉందనుకోండి, ఆ రుణం ఎలా తీర్చుకోవాలో చూస్తూ ఉంటారు కదా. అలాగే కల్మషం మీ మనసులో కల్మషం ఉంటే అందులోంచి బయటకు రావడానికి రాంగ్ థింకింగ్ ఫౌల్ థింకింగ్ ఉంటే అందులోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. చిన్న ద్వైదాహం ఇప్పుడు తర్వాత కంటిలో నలుసు, కాళ్ళు కంటిలో ఇది అంటే కంటిలో నలుసు కాళ్ళు ముళ్ళు ఏదో అంటారు, అది ఏదో అంటారు. దాన్ని నిన్ను ఎలా కంటిలో నలుసు ఎలా బాధపడుతుందో, మీ కంటిలో ఏదైనా పడిందనుకోండి ఎలా బాధపడుతుందో, అలాగే అనుమానాలు పెట్టుకుంటే ఈశ్వరుడు ఉన్నాడో లేదా ఉన్నాడో లేదా అని అనుమానాలు పెట్టుకుంటే అనుమానం కూడా మిమ్మల్ని బాధిస్తుంది. నాకు ఒకసారి రెండేళ్ల కింద ఈ కంటిలో ఎర్రచేయం పడింది, ఒక కంటిలో ఎర్రచేయం పడింది. నేను పాలకొల్లు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, కంటి డాక్టర్ గారు. ఏమంటే నాన్నగారు మీ కంటిలో ఏమి కనబట్టాలో మంట అంటారంటారు, మీ కంటిలో ఏమి కనబట్టాలి కంటే మీకు మంట పెడతాను అంటారు. మరి ఇంకో నాలుగు సార్లు చూడండి అది ఎక్కడ దాక్కుందో కదా, ఒకసారి పక్క వెళ్ళిపోయి దాక్కుంటుంది అది చచ్చిపో కంటిలో పడిపోయిన తర్వాత చచ్చిపోతుంది అది దాక్కుంది. మరి ఏమీ కారణం లేకుండా మంటేస్తుంది. అలా నలుగురు సార్లు చూసేప్పుడు దొరికింది. లేదా ఇప్పుడు మీకు కడుపు నొప్పి వస్తుంది అనుకోండి, అక్కడ ఏదో ఫారెన్ మ్యాటర్ ఉందన్నాడు. తలకాయ పూట వస్తుంది అనుకోండి, దానికి ఏదో కారణం ఉంది. కారణం లేకుండా రాదు కదా, కారణం లేకుండా రాదు. అలాగే మీ మనసుకి చాపల్యం వస్తుంది అనుకోండి, ఆ చాపల్యానికి ఏదో కారణం ఉండాలి. కారణం చూసుకున్న కారణాన్ని కత్తిరిస్తే ఆ చాపల్యం ఆగిపోతుంది అంతే కదా. రోగ కారణాలను చూసి ఆ రోగ కారణాన్ని తీసేస్తే రోగం తగ్గిపోతుంది. ఆ కారణం నుంచేపు రోగం తగ్గినా మళ్ళీ విజృంభిస్తాడు, మళ్ళీ ఒక సంవత్సరం ఆరు నెలలకి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని రోగాలు తగ్గవు, బీపీ ఒకటి, ఈ షుగర్ ఒకటి. ఉడికే మనుషులు ఎలా బతుకుతారు, మనుషులు బతుకుతారు తొందరగా చచ్చిపోరు కానీ తగ్గవు. దాని మెయింటెనెన్స్ డోస్ అంటారు. దాన్ని ఏమంటారు, మెయింటెనెన్స్ డోస్ అంటే మనుషులు చావరు, చచ్చిపోకుండా మందులు వాడుతూ ఉంటారు. మందులు వల్ల శరీరం ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోంచి ఆ గదిలోంచి ఈ గదిలో తిరుగుతూ ఉంటాడు. ఈ శవం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, శవం చచ్చిపోదు, శరీరం చచ్చిపోదు. ఈ మెయింటెనెన్స్ డోస్ ఆ శరీరాన్ని మెయింటెన్ చేస్తుంది, రోగం తగ్గదు. రోగం అలాగ ఉంటుంది, ఈ శరీరాన్ని చచ్చిపోకుండా మందు చూస్తూ ఉంటుంది. దాన్ని మెయింటెనెన్స్ డోస్ అంటారు. ఏంటది మెయింటెనెన్స్ డోస్ అంటే చిన్న ద్వైదాహ ముళ్ళంత సందేహం కూడా పెట్టుకోవద్దు. ఈశ్వరుడు ఉన్నాడా లేదా, భగవంతుడు ఉన్నాడా లేదా, అలా పునర్జన్మ అనేది ఉందా లేదా, అసలు ఆ జన్మలు ఉన్నాయా లేదా. జన్మలు నూటికి నూరు రూపాయలు ఉన్నాయి, ఆ జన్మలు ఉన్నాయా లేదా అంటే జన్మలు ఎవడ ఆపు చేయలేడు. ఆ వాసన ఏం చేస్తుందంటే, ఆ వాసన ఈ మనసులో మా వాసన చేత పెట్రోల్ వల్ల కారు ఎలా నడుస్తూ ఉంటుంది, ఈ వాసన వల్ల మనస్సు నడుస్తూ ఉంటుంది. నీకు అర్థమవుతుందా, పెట్రోల్ అయిపోతే కారు ఆగిపోతుంది, ఈ వాసనలు అయిపోతే మనస్సు వల్లే పునర్జన్మలు వస్తాయి. ఈ వాసనలు అయిపోతే మనసు పని చేయడం ఆగిపోతుంది, పునర్జన్మ ఆగిపోతుంది. ఆ వాసన ఏమంటో నీకు తెలుస్తూ ఉంటుంది. ఆ వాసన ఏ బలహీనతలు ఉన్నాయో తెలుస్తాయి. అంటే మన మనస్సు ఏ కారణం వల్ల బయటకు వస్తుందో అది బలహీనతే, అది బలహీనతే. కొంతమందికి అసూయ ఉంటుంది, అసూయ వల్ల కూడా మనస్సు బాహ్యముఖానికి వస్తుంది. అసూయ వల్ల కూడా మనస్సు బాహ్యముఖానికి వస్తుంది. 190 విమర్శలు అసూయ వల్ల కూడా వస్తాయి. 190 విమర్శలు అసూయ వల్ల కూడా వస్తాయి. వెనక ఆచార్యులు ఎవరంటారు, నిన్ను ఎవడన్నా చూసి అసూయ పడుతున్నాడు అనుకో, నిన్ను ఎవడన్నా ప్రేమిస్తున్నాడు అనుకో, అందులో ఏముంది, వాళ్ళు నువ్వే కదా, ఇంకేముంది అంటాడు ఆచార్యుడు. నిన్ను ఎవడైతే చూసి అసూయ పడుతున్నాడో వాడు నువ్వే, నిన్ను ఎవడైతే ప్రేమిస్తున్నాడో వాడి నువ్వే. వాడి నువ్వు వేరు కాదు, కానీ విమర్శించోడు అనుకుంటున్నాడు ఆడి నువ్వు వేరేనే, ఆడి నువ్వే ఈడి నువ్వే. వాడు నువ్వే అనుకున్నప్పుడు ఎవడో ద్వేషిస్తే నీకు దుఃఖం ఏంటి, ఎవడో ప్రేమిస్తే ఉద్రేకం ఎందుకు అంటాడు ఆచార్యుడు. ఎక్కడికి నరిక అవతల పడేస్తాడు సబ్జెక్టు. ఈ అనాత్మ గొడవలు తీసేయను, ఇంకా ఎక్కడైనా తీసేయను తీసేయను అంటాడు. అది మీకు కాదు, అది మీరు కాదు, మీరు కాదన్నప్పుడు ఎందుకు దాని కౌంటింగ్ ఎందుకు, తీసేయండి తీసేయండి. అది ఆత్మ అనాత్మ, సత్యమా అసత్యమా, శాశ్వతమా శాశ్వతం కాదా, అది మనకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా, అవి రెండే ప్రశ్నలు వేసుకుని మీకు అక్కడనే లాగేయండి. తుడిసేయండి తుడిసేయండి తుడిసేయండి. ఇంకెందుకు వివరంలోకి వెళ్ళటం, అదే యేసుక్రీస్తు భక్తులు అక్కడ అంటాడు, ఓ ప్రభువా, ఓ యేసు, ఓ ప్రభువా, ఎంత దుఃఖం వస్తే ఎవడకు కావాలా దుఃఖానంతా భరించగల శక్తి నువ్వు నాకు ఇచ్చేటప్పుడు, ఎంత దుఃఖం వస్తే ఎవడకు కావాలా దుఃఖమే పోతుంది ఎప్పటికైనా, అది ఎంత దుఃఖం వస్తే నాకు నష్టం ఏంటి, భరించే శక్తి నువ్వు ఇస్తున్నప్పుడు నాకు. యేసు వాడి తల్లి అంటుంది, యేసు ముళ్ళుతోడు గుచ్చేశారు, ముళ్ళ కిరీటం నెత్తి పెట్టారు, ఒళ్ళంతా ముళ్ళు గుచ్చేశారు నీకు, ఈ బాధ ఎలా భరిస్తున్నావు యేసు, ఈ బాధ ఎలా భరిస్తున్నావు యేసు, నువ్వు యెహోవా నీకు శక్తి ఇవ్వకపోతే, యెహోవా నీకు భరించే శక్తి ఇవ్వకపోతే అన్నీ ఎలా భరించగలవు నువ్వు యేసు. వీడు వాళ్ళ అమ్మ ఏమో యేసు గురించి బాధ చూస్తారు, వాడి ఆడి బాధ ఆడు చూసుకోవటాలేదు. ఆ సత్పురుషులు ఎలా ఉంటారు చూడండి, నాకు ఇల్లు కొంపలేదు, నా తర్వాత మా అమ్మ ఏ కొంపలో ఉంటుందని ఆడు ఆలోచిస్తున్నాడు. అప్పుడు అమ్మ ఎప్పుడు చచ్చిపోతుంది, మనం కరెంట్ పెట్టుకుంటే ఇంకా ఆడలేని చూస్తున్నాడు మనం. వెయ్యి ఎకరాలు సంపాదించిన తల్లిదండ్రులు కూడా ఇది ఎప్పుడు వెళ్ళిపోతారని కనిపెట్టుకుంటున్నారు. అంటే వెళ్ళిపోతే గది రెండు గదిలో ఖాళీ వచ్చాయి వాడుకోవచ్చు. మనం చచ్చిపోతే మన గురించి ఎవరైనా బెంగెట్టుకుంటారో మనం ఎవరు అనుకోకుండా, ఎవరో బెంగెట్టుకునే వాళ్ళ దగ్గర అటువంటి పిచ్చగొడవల్లోకి వెళ్ళకండి. మనం చచ్చిపోతే ఆడి బ్యాంగేసుకుంటారా ఈయన బ్యాంగేసుకుంటారా ఇవో అనుకోకండి. మీరు అలా ఎవడో బ్యాంగెట్టుకున్న వాళ్ళు లేడు, ఆ టైం వేస్ట్ చేసుకోకండి. ఎవరో టైం వేస్ట్ చేసుకోకండి. లభంతే బ్రహ్మ పృషే క్షణ కల్మషాహ అంటే మీ మనసులో ఏ మూల కల్మషం ఉన్నప్పటికీ అందులోంచి మీరు ఆ కల్మషంలోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయండి. చిన్న ద్వైదాహ అంటే సంశయాలు ఏం పెట్టుకోవద్దు, సంశయాలు ముళ్ళంత సంశయం కూడా పెట్టుకోవద్దు. ఆ సంశయం భగవంతుడు ఉన్నాడా లేదనే రోజు అనుమానాలు రానివ్వకండి. ఈశ్వరుడు వాడు ఒకడున్నాడనేటువంటి ఆ కృత నిశ్చయం ఉండాలి. ఉన్నాడా లేదా అనుమానం ఉంటే మీరు నేర్చుకుంది కూడా పోతుంది, మీరు కష్టపడి నేర్చుకుంది కూడా పోతుంది. యథాత్మన అంటే తను నువ్వు ఎప్పుడు నిన్ను నియమించుకోవాలి అంటే నిన్ను నువ్వు నియమించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీ ఇంట్లో వాళ్ళు అలా ఉన్నారు, మీరు అలా, మీరు భగవన్ వాళ్ళు అలా ఉన్నారు మనం ఎంచుకోకూడదు, వీళ్ళు ఇలా ఉన్నారు మరి అలా, భగవంతుడు చెప్పినట్టుగా మనం ఉండటం అంతగా మిగతా గొడవలు ఉంది. అంటే ఉండలేకపోతే ఉండటానికి ప్రయత్నం చేయటం, అలా ప్రయత్నం మొదలు పెడితే ఆయన దయ వచ్చేస్తుంది. ప్రయత్నం లేకపోతే ఆయన దయ, ప్రయత్నం మొదలు పెట్టామా ఈశ్వరుని దయ వర్షం కింద కురిస్తుంది. మీ శిరస్సు మీద ఈశ్వరుని కరుణ వర్షం కింద కురిస్తుంది ప్రయత్నం మొదలు పెడితే. తర్వాత యథాత్మన నిన్ను నియమించుకోవడానికి ప్రయత్నం చేయి, నేను నువ్వు నియమించుకునే ప్రయత్నం చేస్తానంటే ఆ ఎఫర్టు ఈశ్వరుని యొక్క దయకి దారి తీసి నీ ఎఫర్టు సక్సెస్ అయ్యేలాగా దయ చూస్తుంది ఈశ్వరుని దయ. ఈశ్వర భక్తి షుడ్ బి డన్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అంటే ఈశ్వరుడి పాదాలు విడిచిపెట్టకూడదు, అంటే నువ్వు చేస్తున్న ప్రయత్నమే ఈశ్వరుని దయగా మారుతుంది. యథాత్మన సర్వభూత ఇతేరతా, సర్వభూత నీకున్న అవకాశాన్ని బట్టి ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని ద్వేషించొద్దు, కానీ అందరి క్షేమం కోరు నువ్వు మనస్సులో. నీకేమైనా చేయగలిగితే, చేయగల శక్తి ఉంటే చెయ్యి, కానీ చేయగల శక్తి లేకపోతే భౌతికంగా నీకు మనసులేనా అందరి క్షేమం కోరు. సర్వభూతాల యొక్క క్షేమం కోరుకో, ఒకవేళ నీకు శక్తి ఉంటే వాళ్ళ కోసం ఎంతో కొంత పని చెయ్యి, ఏదో రూపంలో పని చెయ్యి. నీకు శక్తి లేకపోతే కనీసం నీ మనస్సులో దారిద్ర్యం ఎందుకు, నీకు ఇంట్లో దారిద్ర్యం ఉండొచ్చు, మనసులో దారిద్ర్యం, వాళ్ళ క్షేమం కోరుకో మనసులో. వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. భౌతికంగా నువ్వు చేయగలిగితే వాళ్ళ వెల్ఫేర్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండు. నువ్వు ఇలా చేస్తుంటే ఇలా ఇక్కడే ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడే బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మానందం దగ్గరికి నువ్వు వెళ్ళక్కర్లేదు, అది వచ్చి నిన్ను వరించి నీ శరీరం మీద పడుతుంది. ఆ బ్రహ్మానందం గుమ్మంలోకి నువ్వు వెళ్ళక్కర్లేదు, వచ్చి నీ గుమ్మంలోకి వచ్చి నీ తలుపులు కొడుతుంది బ్రహ్మానందం. కొంతమంది విషయాలు ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది వాళ్ళకి డబ్బు ఉంటే డబ్బుని ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ కొంతమంది వాళ్ళకి చదువు ఉంటే ఎంత చదువుకున్నా వాళ్ళు చదువుని ఎంజాయ్ చేస్తారు. కానీ బ్రహ్మముని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? మీ పరిస్థితులు బాగున్నాయనుకోండి, కొంతమంది అంటూ ఉంటారు మా పరిస్థితులు అడి మీద ఎలాగ బాగున్నాయని అంటారు, కొంతమంది అంటారు కదా, అది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమంది విషయాలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మీ బ్యాంకులో డబ్బు కూడా జ్ఞాపకం వస్తూ ఉంటుంది కదా, దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఉత్తర పొలం, దక్షిణ పొలం, తూర్పు పొలం, పడమర పొలం, ఇది కూడా ఎంజాయ్ చేస్తారు. మీ ఆయన చాలా మంచివాడు అనుకోండి, మా ఆయన చాలా బుద్ధిమంతుడు అంటారు, అది ఎంజాయ్ చేయాలి. భర్తను ఎంజాయ్ చేయడం మొదలెడతారు, మా ఆయన చాలా మంచివాడు అని అంటారు. కొంతమంది చాలా మంచివాడు అండి, మమ్మల్ని చాలా గౌరవంగా చూసుకుంటాడని భర్తను ఎంజాయ్ చేయడం మొదలు పెడుతున్నారు. ఎంజాయ్ మంచివాడే మరి ఏం చేస్తారు, మీరు ఎంజాయ్మెంట్ వచ్చేస్తే మీకు భర్త మంచివాడైతే, ఇంకా బ్రహ్మముని ఎంజాయ్ చేసేవాడు ఎవడు ఉన్నాడు? ఉత్తర పొలం, దక్షిణ పొలాన్ని ఎంజాయ్ చేస్తారు. మీ ఆయన బుద్ధిమంతుడు చెప్తాడు పమ్మ, ఆయన చాలా బుద్ధిమంతుడు అంటే మమ్మల్ని చాలా గౌరవంగా చూసుకుంటాడు అంటారు పైకి. నిజమై ఉండొచ్చు, అది అబద్ధం కాదు, నిజమై ఉండొచ్చు, బుద్ధిమంతులై ఉండొచ్చు, అది ఎంజాయ్ చేస్తున్నారు మీరు, అది మీ ఆయన్ని మీరు. కానీ బ్రహ్మముని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు సృష్టిలో? ఎవరున్నారు బ్రహ్మముని ఎంజాయ్ చేసేవాళ్ళు? ఎంజాయ్ రా బ్రహ్మం, ఎవడున్నాడు ఇక్కడ? అది కూడా మీ ఆయన మంచి ఆయన, ప్రకృతి కూడా కదా, డబ్బు కూడా ప్రకృతి. మీరు మీకు 4-5 పిహెచ్డీలు ఉన్నాయనుకోండి, అది మామూలు ప్రకృతి కూడా కదా. కొంతమంది సంతోషిస్తారు, మా ఆయనకి చెడ్డ గుణాలు లేవని సంతోషిస్తూ ఉంటారు. మంచిదే సంతోషం, మంచిదే ఎన్నాళ్ళు మీ ఎన్నాళ్ళు ఉంటుంది అది అసంతోషం. ఆ సంతోషం ఎన్నాళ్ళు ఉంటుంది? మంచిదే మీ ఆయన మంచోడైతే మంచే, కానీ ఎంతకాలం నిలబడుతుంది ఆ సంతోషం? ఒకళ్ళ మీద ఆధారపడిన సంతోషం ఎంతకాలం నిలబడుతుంది? ఇప్పుడు ఇంతకుముందు చెప్పొచ్చాడు కదా, అని సర్వభూత హితేరత క్షీణ కల్మషాహ చిన్న ద్వైదాహ యథాత్మాన అని లభంతి. వాడికి వాడి బ్రహ్మ నిర్వాణం దగ్గరికి వాడెక్కడలేక బ్రహ్మానందం వచ్చి వాడు తలుపు కొడుతున్నాడు. శిరస్సు మీద పడుతుంది వద్దన్న, శిరస్సు మీద పడుతుంది. భోక్తారం ఎంత టైం అయిపోయింది, అయిపోతుంది, టైం పరిగెడుతుంది. మనస్సులో కాలం ఉంది, మనస్సులో దేహం ఉంది, మనస్సులో పూర్వజన్మ ఉంది, మనస్సులో పునర్జన్మ ఉంది, మనస్సుకి స్వర్గలోకం ఉంది, మనస్సుకి నరకలోకం ఉంది. కానీ మనస్సు లేకపోతే ఏమి లేదు, అంత నీ మనవ కల్పితమే. నీ సంతోషం నీ మనవ కల్పితం, నీ దుఃఖం కూడా నీ మనవ కల్పితమే, అంతా మనవ కల్పితమే. కానీ ఉన్నది భగవంతుడు ఒక్కడే, అది నీకు స్మృతి లేకపోవటం వల్ల మిగతా ఒకవేళ నీకు దుఃఖం వచ్చి సంతోషం వచ్చిన నిజం కాదు, అది అదంతా నీ మనసు యొక్క కల్పితమే, అంతే నిజం కాదు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. భోక్తారం మీరు మంచి పనులు చెయ్యండి, అంటే లోకానికి కొంతమంది క్షేమం చేసి మీకు అవకాశం ఉంటే, మీకు లోకానికి యజ్ఞం అంటే ఏంటి, మన స్వార్థాన్ని తగ్గించుకుని ఏదైనా మీ స్వార్థాన్ని కొంత తగ్గించుకుని ఏదైనా కొన్ని మంచి పనులు చెయ్యండి అంటే మీ స్వార్థాన్ని ఎంతో కొంత తగ్గించుకుని కొన్ని మంచి పనులు చేయండి, దాన్ని యజ్ఞం అంటారు. దాన్ని ఏమంటారు, యజ్ఞం అంటే మీరు అహంకారం లేకుండా నిర్మలంగా నిశ్చలంగా భగవంతుడికి ఎలా పని చేస్తే సంతోషం కలుగుతుందో, అంటే భగవంతుని చూసేది ఏం, మీరు ఎంత పని చేశారని కాదు, నా ఆ చేసిన పని నా ఎందు ఎంత ప్రీతిగా చేశారని, అది మీరు ఎంత పని చేశారని కాదు. ఈశ్వరుడికి ఆ పని ఈశ్వరుడికి సంతృప్తి కలుగుతుందో లేదు, మీరు చిన్న పని అయినా సరే ఈశ్వరుడికి సంతృప్తి కలుగుతుందో లేదు ఈశ్వరుడు చూసుకుంటాడు, కానీ మీరు ఎంత పని చేసినంత మాత్రం ఎక్కువ సంతోషించడం. మీకు అర్థమవుతుంది, లోకం బయట చూస్తుంది, ఆడు లోపల మనస్సు, మీరు ఆ పని చేసినప్పుడు మీ మనస్సు భావన చూస్తాడు ఎవడు, ఈశ్వరుడు. సర్వసాక్షి అంతర్యామి నారాయణుడు, అంతర్యామి నీ లోపల అంతర్యామిగా ఉన్నాడు నేనే నారాయణుడు. మనకున్న అంతర్యామిగా ఉన్నవాడు నారాయణుడే. యజ్ఞ తపసాం నువ్వు మంచి పనులు చేస్తా అంటే, స్వార్థాన్ని తగ్గించుకుని నీకు అవకాశం ఉంటే ఎంతో కొంత పని చేస్తా అంటే, తపస్సు నీ మనస్సును ఎండింపజేస్తా అంటే, నీ ఇంద్రియాలను ఎండింపజేస్తా అంటే, నీకు అర్థమవుతుందా, మనస్సు యొక్క ప్రవాహానికి ఎదురేతడం నేర్చుకుంటే అప్పుడు నీకు ఎంతో కొంత సంతోషం కలుగుతుంది, సుఖం తెలుస్తుంది. అందులో కూడా ఈశ్వరుడు వాటా తీసుకుంటాడు నీకు, నీలో ఆయన సంతోషించడమే కాదు నీలో వాటా పుచ్చుకుంటాడు, జుర్రుకుంటాడు. నీకు వచ్చిన ఆనందాన్ని ఆయన కూడా జుర్రుకుంటాడు. ఎప్పుడైతే నీకు ఎప్పుడైతే ఆనందం వస్తుందో ఆయనకు కూడా ఆనందం వస్తుంది అనుకో, ఆయన ఆనందం అంతా కూడా నీ రెట్టింపు అయిపోతూ ఉంటుంది. నువ్వు ఏదైనా మంచి పని చేస్తే నీకు ఎంతగా ఏదో మంచి పని చేసావు నీకు సంతృప్తి వస్తే అందులో కూడా ఆయన వాటా పుచ్చుకుంటాడు. ఎవడు, ఈశ్వరుడు కూడా వాటా పుచ్చుకోడు. ఈశ్వరుడు కూడా సంతోషిస్తాడు. ఆయన సంతోషించడం కంటే నీకు వచ్చేదే, ఆయన సంతోషిస్తే నీకు మోక్షం ఇచ్చేస్తాడు, ఇంకేం కావాలి నీకు. ఆయనకి సంతోషం కలిగిందనుకో, నువ్వు చేసి యజ్ఞాన్ని బట్టి నువ్వు చేసి తపస్సును బట్టి ఆయన ఏమి ఇచ్చేస్తాడు నీకు, ఆత్మజ్ఞానం ఇచ్చేస్తాడు, మోక్షం ఇచ్చేస్తాడు, ఇంకేమిటి. అంటే మనం మోక్షం కోసం ఎందుకు ప్రయత్నం చేయడం లేదంటే దాని విలువ తెలియక, ఇప్పుడు దాని విలువ తెలియక అంచేత నువ్వు యజ్ఞం చేస్తే, యజ్ఞం స్వార్థం తగ్గించుకుని పని చేస్తే, ఎలా నువ్వు తపస్సు చేస్తే, అంటే చేప ఏ విధంగా అయితే నీటికి ఎదిరిస్తుందో నీ మనోప్రవాహానికి, ఇంద్రియాల యొక్క వేగానికి అరికట్టుకుని ఎదురు మనోవేగానికి ఎదిరిస్తూ అంటే నీ మనస్సు అప్పుడానికి సంతోషం కలుగుతుంది. అంటే నువ్వు సాధన చేస్తున్నందుకు సంతోషం కలుగుతుంది, ఆయనకి ప్రీతి కలుగుతుంది, ఆయన ప్రీతి నీ మోక్షానికి కారణమవుతుంది. ఆయన సంతోషం నీకు ఆత్మజ్ఞానానికి కారణమవుతుంది. ఆయన కూడా ఎంజాయ్ చేస్తాడు, భోక్త ఆయనే. ఆయన కూడా నువ్వు చేసిన మంచి పనిని భుజిస్తాడు. నువ్వు చేసిన మంచి పనిని ఆయన భుజించి నీకు మోక్షం ఇస్తాడు. నువ్వు చేసిన పనిని ఆయన కూడా తింటాడు, మంచి పనిని తిని నీకు ప్రతిఫలం ఏమిస్తాడు, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఆయన కూడా ఎంజాయ్ చేస్తాడు. ఆయన కూడా భోక్త. నువ్వు మంచి కర్మ చేస్తే ఆయన కూడా ఎంజాయరే, ఆయన కూడా ఎంజాయ్ చేస్తాడు. సర్వలోక మహేశ్వరం, సర్వలోక ఈ లోకానికి కాదు, ఈ చంద్రుడు, ఈ సూర్యుడు, ఈ నక్షత్రాలు, ఈ కల్పిస్తున్న మూడొంతులు ప్రపంచం, ఒక వంతు భూమి, మొత్తం మీద ఇదే కాదు. ఎక్కడ ఏ లోకంగా ఉన్న అధిపతిని నేనే. నీకు కనిపించేదానికి కనిపించని లోకాలకు కూడా అధిపతిని నేనే. నాకు తెలియకుండా ఈ సృష్టిలో ఏది జరగటానికి వీలు లేదు. సర్వలోక మహేశ్వరం, ఈ లోకానికే కాదు అన్ని లోకాలకి ఈశ్వరుడే. ఈ జీవకోటికి ప్రభువు నేనే, నాకు తెలియకుండా నాకు తెలియకుండా మీకు ఏదైనా కష్టం వచ్చినా ఆ కష్టం నాకు తెలియకుండా మీకు రాదు. సంతోషం వచ్చినా నాకు తెలియకుండా మీకు రాదు. సర్వక ఈ జీవకోటి నియమించేవాడిని నేను. ప్రభువు ఏంటది? ప్రభువు భగవంతుడు అంటే ఎవడు? ప్రభు అంటే జీవకోటిని నియమించేవాడు. జీవకోటిని నియమించేవాడిని నేనే. జీవకోటిని నియమించేవాడిని నేను. ఏ జీవుణ్ణి అక్కడ కూర్చోబెట్టాలో, ఎలా ఉండాలో ఈ జీవకోటిని అంతా నియమించేవాడు నేను. వాళ్ళ అర్హతను బట్టి, వాళ్ళ యోగ్యతను బట్టి ఫలితాన్ని కూడా ఇచ్చే నేనే పంచి పెడతాను. వాళ్ళ ఫలితాన్ని నేనే పంచి పెడతాను, కర్మ ఫలితాన్ని కూడా నేనే పంచి పెడతాను. ఎలాగాళ్ళ అర్హతను బట్టి యోగ్య నేను ప్రభువుని, సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలను.